समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं नमः शान्तिदान्तिक्षमासत्यधाम्ने नमः पापपुञ्जाद्रिदम्भोळिनाम्ने नमस्ते स्वयं ज्योतिरानन्दभूम्ने नमः शंकराचार्यनाम्ने महिम्ने भद्रमैनट्टि सुमधुरपदमुलेपुडु वीनुलारग ओ प्रभु विनगनिं निस्तुलानंदमुन हृदिनिं पुनट्टि सुंदरमुलगु विषयमुल चुडनिं नीदु महिमल पाडुचु नीदु पनिकि जीवितमुनंकितमु गचेयु कोरकु नादु देहमु दृढ़मुगा నడువనిమ్ము ఒడలు మరపించి మది శాంతి బడగజేయు మలయ పవనపు వీచికల్ మందగతుల విశ్వమునన్ ఎలకాలము వీవనిమ్ము భద్రమైనట్టి సుమధుర పదములెపుడు వీనులారగ ఓ ప్రభు వినగని
సమస్త ప్రాణి హృదంతర్యామి సర్వజీవ చైతన్య స్వరూపుడు ఈ క్షేత్ర అధినాథుడు శ్రీ రామలింగేశ్వర స్వామివారి శ్రీచరణాలకు సభక్తిక ప్రణామాలు సహస్రాధికంగా మునుముందుగా సమర్పించుకుంటూ జగద్గురువులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామివారి అడుగుదమ్ములకు భక్త్యంజలి ఘటిస్తూ విద్యా దేవత శారదా పరమేశ్వరి శ్రీచరణాలకు భక్తిభావంతో ప్రణమిల్లుతూ ప్రశాంత సుందరమైన ఈ ఆలయ ప్రాంగణంలో శంకరాచార్య జీవిత సందేశ వైభవాలలోని ఆధ్యాత్మిక తత్వ అమృతాన్ని ఆస్వాదించాలన్న సత్సంకల్పంతో అడుగుపెట్టిన పెద్దలకు భక్త మహాశైలకు సతీమతలులకు సాధువాదాలు సమర్పిస్తూ వేల జన్మల పుణ్యాల పంటగా మహనీయులైన పెద్దలు అందించిన మహత్తరమైన వాంగ్మయంతో కొద్దిపాటి పరిచయం నాకు లభించగా నాలో కలిగిన ఆనందానుభూతిని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. పెద్దలు నిర్దేశించిన కాల వ్యవధిని అతిక్రమించకుండా
సంసారాధ్వని తాపభానుకిరణ ప్రోద్భూత దాహవ్యధాఖిన్నానాం జలకాంక్షయా మరుభువిభ్రాంత్యా పరిభ్రామ్యతాం అత్యాసన్న సుధాంబుధిం సుఖకరం బ్రహ్మాద్వయం దర్శయత్ ఏషా శంకర భారతీ విజయతే నిర్వాణ సంధాయినీం.
దాహంతో అతి తీవ్రమైన బాధను అనుభవిస్తున్నవాడు సంసారమనే మార్గంలో ప్రయాణిస్తూ మధ్యాహ్న మార్తాండ బింబము యొక్క తీక్ష్ణమైన కిరణాల తాకిడికి తట్టుకోలేక తల్లడిల్లుతూ దాహంతో పరితపిస్తూ అతడు ఎక్కడైనా చల్లని నీరు దొరికితే దప్పిక తీర్చుకుని ప్రశాంత స్థితిని అనుభవించాలని ఆరాటపడుతున్న సంసార మార్గంలో ప్రయాణించే బాటసారికి సమీపంలోనే బ్రహ్మతత్వమనే దివ్యమైన ఒక సుధాంబుది అమృత సాగరం నీలోనే ఉన్నదయ్యా అని ఆ దివ్యతత్వాన్ని అనుభవానికి తేగలిగిన దివ్యమైన శంకర వాంగ్మయం, శంకరాచార్య సంబంధమైన దివ్య వాంగ్మయం మహత్తరమైనది. అది నిర్వాణ సంధాయిని, అంటే మోక్ష సామ్రాజ్యాన్ని కరతలామలకం చేయగలిగింది అన్నారు. శంకరాచార్య వాంగ్మయంలో విశిష్టమైన రచనలుగా కనపడే స్తోత్ర గ్రంథాలుగా అమ్మవారిని గురించి చెప్పిన సౌందర్యలహరి, అయ్యవారి వైభవాన్ని వివరించిన శివ ఆనందలహరి చాలా విశిష్టమైనవిగా పెద్దలు చెప్పారు. శివ ఆనందలహరిలో భక్తిభావం చాలా సరళ సుందరంగా సూటిగా సామాన్య మానవుడు కూడా కేవలం శబ్దానికి అర్థం తెలిసినంత మాత్రాన గుర్తించడానికి వీలైన పద్ధతిలో ఆచార్యస్వామి చాలా శ్లోకాలు ఆ విధంగా అందించారు. అయితే పైకి కనపడే అర్థంతో పాటు ఒకంత ఆలోచిస్తే అందుకోవలసిన అంతరార్థాన్ని కూడా అందులో కొన్ని చోట్ల దాచి ఉంచారు. సౌందర్యలహరి ప్రత్యేకంగా అంతరార్థ భావ సమన్వితమై మంత్ర తంత్ర యంత్ర విశేషాలతో కూడి శాక్తేయమైన అర్చనా విధానానికి సంబంధించిన ఎన్నో లక్షణాలను కలిగి ఉన్నదిగా పెద్దలైన వారు సౌందర్యలహరి వైభవాన్ని మనకు తెలియచేశారు. ఇలా ఆలోచించి చూసినప్పుడు శివ ఆనందలహరిలో శంకరాచార్యస్వామి అంటారు, ఓ పరమేశ్వర, నీ దగ్గరకు వచ్చి నిన్ను ఏదైనా కోరితే బాగుండును అని నాకు అనిపిస్తున్నది, కానీ ఏమి కోరాలో తెలియడం లేదయ్యా. ఏదైనా కోరితే నీవు మాకు ఇవ్వాలి అంటే నీ దగ్గర ఉండాలి కదా, నీ దగ్గర ఉన్నది మాకు అక్కరకు వచ్చేది అయి ఉండాలి కదా. సాధారణంగా మానవుడు ఆహారాన్ని కోరుకుంటాడు, రుచికరమైన ఆహారాలు కావాలి అని ఆశిస్తాడు. నీ దగ్గర ఏమున్నది అంటే నీవు తీసుకునే ఆహారం భయంకరమైన కాలకోట విషం, అది నీకే కానీ మాకేం పనికొచ్చేది కాదు. శ్రీనాథ మహాకవి అంటాడు భీమేశ్వర పురాణంలో, హాలాహలంబను అల్లో నేరెడు పండు మిసిమింతుడునుగాక మృంగినాడు అని. ఏదో అల్లో నేరేడు పండు మింగినంత తేలిగ్గా ఆయనైతే మింగగలిగాడు, కానీ మిగతా వాళ్ళకి సాధ్యమా? క్షీరసాగర మథనం చేసి తద్వారా అమృతాన్ని సాధించాలని దేవతలు దానవులు ప్రయత్నిస్తే అమృతం రాలేదు సరిగదా. మొట్టమొదట భయంకరమైన కాలకోట విషం ఆవిర్భవించింది. శ్రీ మహావిష్ణువు సరాసరి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవతలందరి పేర్లు వరుసగా రాస్తే మొదట మీ పేరు రాయాలి, మొదటివాడికి మొదట వచ్చింది ఇవ్వడం న్యాయం కదా, అందుకని ఈ క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు ముందుగా కాలకూటం ఆవిర్భవించింది, మీరు మొదటివారు కాబట్టి మొదట వచ్చింది మొదటివారు తీసుకోవడం న్యాయం అన్నాడు. ప్రోటోకాల్ పాటించాడు పాపం ఆయన. తర్వాత లక్ష్మీదేవి వచ్చినప్పుడు ఈ పెద్ద మనిషి ఎవరిని పిలవలేదు, కాలకూట విషం వచ్చినప్పుడు మాత్రం పరమేశ్వరుని పిలిచాడు. కాలకూట విష అగ్నిజ్వాలలకు లోకమంతా భయపడి పారిపోతూ ఉంటే పరమేశ్వరుడు తన కుడి అరచేయినలా చాచి ఉంచితే అందులో నేరేడు పండులాగా ఇమిడిపోయింది ఆ కాలకూట విషం. అంటే అంత పెద్దదైన భయంకరమైన హాలాహలం కాలకూటం అంత చిన్నదైనా కావాలి, చాచిన పరమేశ్వరుడి కుడి అరచేయి అంత పెద్దదైనా కావాలి. ఈ రెంటిలో ఏది జరగాలన్నా అది పరమేశ్వరుడికే సాధ్యం, కానీ అన్యులకు సాధ్యమయ్యే విషయం కాదు. అందుకని భయంకరమైన కాలకూట విషాన్ని ఆరగించగలిగిన స్థితి కలిగిన వాడు మహానుభావుడైన ఇతరులెవరు అంతటి వారు కాదు. అందువల్ల ఆ ఆహారం ఆయనకే కానీ మాకేం ఉపయోగపడుతుంది అని సామాన్యుడు అనుకుంటాడు. కాబట్టి అశనం గరళం, పరమేశ్వర నీవు స్వీకరించే ఆహారము అతి భయంకరమైన విషమయ్యా. ఫణీ కలాప, రకరకాలైన ఆభరణాలు ధరించాలని మానవుడికి మక్కువ కలుగుతుంది. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఏమైనా రెండు ఆభరణాలు అడుగుదామంటే ఆ మెళ్ళో వేళ్లాడుతున్న ఆభరణం ఒకటి ఇస్తాడు, లేదా భుజానికి వేళ్లాడుతున్న ఆభరణం తీసిస్తాడు. అవన్నీ కూడా బుస్సుమని భయాన్ని గొలిపే విషసర్పాలు. విషసర్పాలను ఆభరణాలుగా ధరించిన మహానుభావుడైన ఫణీ కలాప వసనం, మానవుడికి మంచి నాజూకైన వస్త్రాలు, సుకుమారమైన వస్త్రాలు, సుందరమైన వస్త్రాలు, విలువైన వస్త్రాలు, తలుకు బెడుకులుండే వస్త్రాలు ధరించాలనే కోరికుంటుంది. అలాంటివి ఏవైనా పరమేశ్వరుడు ఇస్తాడని అనుకుంటే ఆయనకే లేక చర్మాన్ని కట్టుకున్నాడు. ఆయన గజ చర్మాంబరధారిగా ఉన్నాడు, ఆయనకే మంచి వస్త్రాలు లేక గజ చర్మం కట్టుకుంటే మాకేమిస్తాడు. వసనం చర్మచ వాహనం మహోక్ష, నగరాల్లో పనిపాటలు చేసుకోవడానికి, ఆఫీసుకు వేళకు వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. ఏదైనా మంచి వాహనం ఉంటే బాగుండని మనం అనుకుంటాం. శంకరాచార్య స్వామి అంటున్నారు, నేను ఏదైనా వాహనం అడుగుదామంటే నీకే మంచి వాహనం లేదు, కనీసం ఓ టీవీఎస్ 50 కూడా లేదు కదా, ముసలి దుక్కిటెద్దు మీద తిరుగుతూ ఉంటావు నువ్వు. నీకే మంచి వాహనం లేక ఏదో ఆ ఎద్దుతో కాలక్షేపం చేస్తుంటే మాకేమిస్తావయ్యా? వాహనం మహోక్ష మమ దాస్యసి కిం కిమస్తి శంభో తవ పాదంబుజ భక్తిమేవ దేహి. మాకేమీ ఇవ్వడానికి నీ దగ్గర ఏమీ లేదు, మాకు ఉపయోగపడేది, కానీ నీవివ్వగలిగింది ఇస్తే మా జన్మ చరితార్థం కావడానికి పనికొచ్చేది ఒకటి ఉన్నది. అదేమిటి అంటే, ఈ క్షణంలో నీకు నమస్కరిస్తున్న వేళ క్షణికం క్షణికమైన ఒక భావనగా క్షణకాలం పాటు నా మనస్సులో ఏ భక్తిభావం తాండవిస్తోందో ఇది స్థిరమై శాశ్వతంగా నా హృదయంలో ఉండేలాగా అనుగ్రహించు. ఈ స్థితి నీవు ఇవ్వవలసిందేనయ్యా. అలా నీవిచ్చావా మా జీవితాలు చరితార్థమవుతాయి. లేదు, మేము ఎన్ని రకాల ఆహారాలు స్వీకరించినా మేము స్వీకరించిన ఆహారం ఆ పూటకి కడుపు నిండడానికి పనికొస్తుంది కానీ, లేదా రకరకాలైన రుచులైతే క్షణకాలం పాటు నాలుక మీద ఆనందాన్ని కలిగించడానికి పనికొస్తుంది కానీ, అమృతత్వ స్థితిని ప్రసాదించడానికి మాత్రం ఏ ఆహారాలు ఉపయోగపడవు సుమా. ఈ ఆహారాలన్నీ కూడా గరళం. నీవు భక్తిని అనుగ్రహించావా, నిన్ను ఆశ్రయించగలిగామా, అప్పుడు మేము ఏ ఆహారాన్ని స్వీకరించినా ఏ ఆహారము స్వీకరించకపోయినా అమృతత్వ స్థితి మాకు లభిస్తుంది కాబట్టి అది ప్రసాదించమని కోరుతున్నానయ్యా. భక్తిభావాన్ని ప్రసాదించు. నీ యందు నిశ్చలమైన భక్తి మా హృదయాలలో ఉండే విధంగా అనుగ్రహించవలసింది. ఫణీ కళాపహ. రకరకాలైన ఆభరణాలు మానవుడు ధరించాలని కోరుకుంటే నీ దగ్గరున్న ఆభరణాలు మాత్రం కేవలం విషసర్పాలు. ఆ విషసర్పాలు మేము ఆభరణాలుగా ధరించగల శక్తి లేదని పైకి కనపడే అర్థం. లోకల్లో మానవులు ధరించే విలువైన ఆభరణాలన్నీ కూడా ప్రమాదకరమైనవే. ఇవాళ ఉన్న ఆభరణాలన్నీ హాయిగా పెట్టుకుని ప్రశాంతంగా బయటికి వెళ్ళలేము, ఇంటిలోనూ ఉండలేమనే పరిస్థితి కనపడుతూనే ఉంది. ఆభరణాలుంటే బ్యాంకు లాకర్లలో దాచుకోవడం తప్ప ఇంట్లో పెట్టుకునే పరిస్థితులు లేవు. అవి ధరించి బయటికి వెళ్ళే పరిస్థితి అంతగా కనిపించడం లేదు. వాతావరణం ఎలా ఉన్నదో పోనీ, బ్యాంకు లాకర్లలో ఉన్నా కూడా ఆభరణాలు ఏమైనా సుఖాన్ని ఇస్తాయంటే ఉన్న ఆభరణాలు వీళ్ళ తర్వాత వారసులు వాటాలు వేసుకునే ప్రయత్నంలో ఎప్పుడు ఎవరికి ఎవరు ఏ ప్రమాదాన్ని కలిగిస్తారో చెప్పలేం మనం. విషసర్పాలు ఎలా ప్రమాదకరమైనవో బంగారు ఆభరణాలు వజ్రాల ఆభరణాలు ఇవి కూడా ప్రమాదకరమైనవే. కాబట్టి కళాపహ ఆభరణాలన్నీ కూడా ఫణీ, అవి విషసర్పాలు లాంటివే సుమా. వసనం చర్మచ. ఈ మానవ దేహాన్ని జాగ్రత్తగా చూస్తే ఈ మానవ దేహం మీద ఒక చర్మం ఉంది. దేహము లోపలి భాగాలన్నీ చర్మం కప్పి ఉంచుతుంది. మళ్ళీ ఈ చర్మాన్ని కప్పి ఉంచడానికి ఇంకో వస్త్రం తొడగడం ఇంతే కదా చేయవలసిన పని. భగవద్గీత చెప్పింది, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరహ అపరాణి. శిథిలమైపోయిన వస్త్రాన్ని వదిలివేసి కొత్త వస్త్రాన్ని స్వీకరించినట్లుగా శిథిలమైపోయిన శరీరాన్ని వదిలిపెట్టి మరో శరీరాన్ని తీసుకుంటున్నాడు. ఈ శరీరానికి పైన చర్మం ఒకటి కనపడుతోంది, ఈ చర్మం మీద మరో చర్మం కప్పడమేగా వస్త్రాన్ని స్వీకరించడం అంటే. ఆ వస్త్రాలు ఏమి రక్షిస్తాయి? యథార్థమైన నీ పట్ల ఉండే భక్తి భావం జీవితానికి సోకిందా? ఈ శరీరాన్ని గురించి, శరీరం రాలిపోవడాన్ని గురించిన ఆలోచనే లేక దివ్యమైన ఆనందప్రదమైన స్థితి మాకు లభిస్తుంది కదా, అది ప్రసాదించవయ్యా స్వామి. వాహనం మహోక్ష. ఇక మేము ఏదైనా వాహనాన్ని అధిరోహించాలని కోరుకుంటాం, బాగానే ఉంది. అధిరోహించాలని ఎవరు కోరుకుంటున్నారు? దేహధారి అయిన జీవుడు కోరుకుంటున్నాడు. ఈ దేహం ఉన్నదే, ఇదే ఓ పెద్ద వాహనం. ఇది ఎప్పటి నుంచి వచ్చింది? ఈ జన్మలో కొన్ని సంవత్సరాలు, గత జన్మలో, ఇంకా గత జన్మలో ఎన్ని జన్మల నుంచి ఇలా శరీరధారణ చేస్తున్నాడు. కాబట్టి ఇది చాలా ముసలి దుక్కిటెద్దు లాంటిదే సుమా ఈ వాహనం కూడా. ఈ శరీరం అనే వాహనాన్ని మరో వాహనం మీద ఎక్కించడమే కదా, ఏ వాహనం అయితే మాత్రం ఏం పెద్ద విశేషం ఉన్నది దాంట్లో? ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవచ. శరీరమే వాహనము అన్నారు ఉపనిషత్తులు, చెప్పాయి. శరీరమే ఒక వాహనం లాంటిది సుమా. వాహనాన్ని నడుపుకోవడం మానవుడు ఎలా శిక్షణ పొంది తెలుసుకోవాలో శరీర యాత్ర సక్రమంగా చేయడం కూడా శిక్షణ పొంది మానవుడు గుర్తించాలి. ఆ శిక్షణకే యోగ మార్గము అని పేరుని. కాబట్టి ఉన్న శరీరము వాహనంగా ఎలా సక్రమంగా గమ్యానికి చేరడానికి శిక్షణ ఇవ్వాలో శరీరానికి ఆ విధమైన శిక్షణ ఇవ్వాలి. శరీరంలో ఉండే విడి భాగాల వివరాలు బాగా తెలుసుకుని మానవుడు ప్రయత్నం చేయాలి. ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయి, మనస్సు ఎలా పనిచేస్తున్నది, బుద్ధి ఎలా పనిచేస్తున్నది, వాహనాన్ని నడిపే వ్యక్తి వాహనంలో ఉండే విడి భాగాలు ఏవి ఏ పద్ధతిలో పనిచేస్తాయో తెలుసుకుని దాన్ని నడిపినట్లుగా శరీరాన్ని మానవుడు నడుపుకోవాలి. మిగిలిన వాహనాలకు శరీరానికి తేడా ఉంది. మిగిలిన వాహనాల కన్నా మానవుడు తాను వేరుగా ఉండి వాటిని నడుపుతున్నాడు. ఒకవేళ అందులోని విడిభాగాలు విరిగినా అరిగినా కొత్తవి కొని వేసుకోవడం చాలా తేలిక. కానీ శరీరం విషయంలో అలా కాదు. శరీరంలోనే శరీరంతోనే ఉంటూ శరీరాన్ని నడుపుకోవాలి. ఇందులో ఉన్న విడిభాగాలు విరిగితేనో అరిగితేనో కొత్త వాటిని మనం సంపాదించుకునే అవకాశం మనకు లేదు. చెక్క చేతులతో కర్ర కాళ్లతో కనపడే వాళ్ళు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నారు. అందువల్ల మానవుడు శరీరాన్ని నడుపుకునే విషయంలో ఎంతో జాగరూకత కలిగి ఉండాలి తప్ప, ఇదే ఒక వాహనం అని గుర్తించాలి తప్ప, ఇంకేవో వాహనాలు కావాలని ఆరాటపడితే కలిగే ప్రయోజనం పెద్దగా ఏమీ లేదయ్యా. అందువల్ల ఆ వాహనాలు ఏమీ మాకు అక్కర్లేదు. వాహనం మహోక్ష, ఇలాంటి స్థితిలో నాకేమిస్తావు? మమ దాస్యసి కిం కిమస్తి శంభో, మాకివ్వగలిగింది మాకివ్వవలసింది ఏది నీవు ఇస్తే, ఏది నిన్ను కోరుకుంటే మా జీవితాలు చరితార్థమవుతాయో అది అమృతత్వ స్థితిని ప్రసాదించగలిగిన నీ పాద పద్మాలయందు క్షణకాలం పాటు ఇప్పుడు నా మనస్సులో మెదిలిన భక్తిభావం స్థిరమైతే, శాశ్వతమైతే అది మా జీవితాలను చరితార్థం చేస్తుంది. కాబట్టి తవ పాదంబుజ భక్తిమేవ దేహీ, అందమైన భావాన్ని చక్కని కవిత్వంలో మేళవించి ఆధ్యాత్మిక సుందరంగా శంకరాచార్య స్వామి శివానందలహరిలో అందించారు. ఇలా ఉంటుంది శివానందలహరి విధానం అంతా. ఆయన అంటారు, భక్తిభావం ఎంత గొప్పది, భక్తిని ప్రసాదించమని ఎందుకు అడుగుతున్నారంటే భగవంతుడికి భక్తి తప్ప ఇంకేం అక్కర్లేదు. నీలో ఏమున్నది అని ఆయన చూడు. పండితుడివా కాదా, సంపన్నుడివా కాదా, సౌందర్యం ఉన్నదా లేదా, ఇవన్నీ ఆయనకు అనవసరం. వాడు సంపన్నుడైనా నిరుపేదైనా, పండితుడైనా పామరుడైనా, కుబేరుడైనా కుచేలుడైనా, అతడు ఎలాంటి వాడైనా భక్తిభావం కలిగి ఉంటే చాలు, పరమాత్మకు చాలా ఇష్టమైన విషయం అది. భక్తి ప్రియో మాధవ అన్నారు. పరమాత్మ భక్తినే కోరుకుంటాడు కానీ మరొకటి కోరుకోడు. ఎవరైనా ఏ దైవాన్ని ఏ పేరుతో పిలిచినా ఆ దైవం కోరుకునేది మానవుడి మనస్సులో ఉండే భక్తిభావాన్నే తప్ప మరొక్కటి కానే కాదు. కాబట్టి భక్తి ఎంత గొప్పది అంటే ఏ విధమైన నియమాలను పట్టించుకోకుండా ఇతడిలో భక్తి ఉన్నదా లేదా అని మాత్రమే భగవంతుడు చూస్తాడు. ఎంతగా భగవంతుడు చూస్తాడు అంటే, ఆటవికుడు, కేవలం ఆటవిక ప్రపంచం తప్ప మరొక్కటి తెలియనివాడు ఆయన. ఆ వీధులన్నీ అడవు దారులన్నీ అలా తిరుగుతూ తిరుగుతూ అలా తిరగడానికి ఉపయోగించే కాళ్ళకి తగిలించుకున్న పాదరక్షలు ఆయన శిరస్సు మీద అలా పెట్టాడు కంటి దగ్గర గుర్తు కోసం, తన మూడవ కంటిని సమర్పించే సందర్భంలో. మార్గావర్తిత పాదుక పశుపతేహి అంగస్య కూర్చాయతే, పోని ఏమైనా పవిత్రంగా పద్ధతిగా వండిన పదార్థాలు నివేదన చేశాడా అంటే, కించిత్ భక్షిత మాంసశేషక బలం నవ్యోపహారాయతే, కొద్దిగా కొరికి ఎంగిలి చేసిన మాంసపు ముక్కలు దివ్యమైన ఆహారంగా స్వీకరించాడే, గొప్ప నివేదనలు చేశాడు ఈ భక్తుడు అని స్వీకరించాడే, భక్తి భావాన్ని మాత్రమే చూశాడు ఆయన. కించిత్ భక్షిత మాంసశేషక బలం నవ్యోపహారాయతే, పోని అభిషేక ప్రియుడు పరమేశ్వరుడు కాబట్టి అభిషేకం చేయడానికి సకల నదీ నదాల జలాలు ఏమైనా తెప్పించి అభిషేకం చేశాడా అంటే, పుక్కిటి నిండా నీళ్లు నింపుకుని ఆ పుక్కిటి నీళ్లతో శివలింగానికి అభిషేకం చేశాడు, తిన్నాడు. గండూషంబునిషేచనం పురరిపోహో దివ్యాభిషేకాయతే, వీటన్నింటినీ ఎందుకు స్వీకరించాడు స్వామి అంటే, భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే. ఆటవిక జాతికి చెందినవాడైన తిన్నడు వనచరుడు భక్తాగ్రగణ్యుడైపోయాడు. అతడి భక్తిని పరమాత్మ స్వీకరించాడు కాబట్టి ఏ విధి విధానాలకు నియమాలకు అక్కడ అవసరం లేదు. భక్తిభావంతో ఇస్తున్నది స్వీకరిస్తున్నాను, ఏమిచ్చావని కాక పరమాత్మ ఎలాంటి మనస్సుతో ఇచ్చావని మాత్రమే చూస్తాడు. ఇచ్చిన వస్తువు ఎంతటిది అని కాదు, ఎలాంటి మనస్సుతో సమర్పించాడు, సమర్పణ భావానికి ప్రాధాన్యమిస్తాడు కానీ వస్తువు యొక్క విలువను బట్టి కానే కాదు సుమా. ఈ లక్షణం పరమాత్మకుంది అని చెప్పడానికి, భక్తి ఇంత గొప్పదని చెప్పడానికి తిన్నడి కథని ఆధారంగా చేసుకుని ఆయన చెప్పారు. ఈ పరమేశ్వరుడు పాశుపత అస్త్రం కావాలని తపస్సు చేసిన అర్జునుణ్ణి పరీక్షించడానికి కిరాతుడి వేషం వేశాడు. వేసి ఒక అడవి పందిని పంపించి ఆ అడవి పంది కోసం పోరాడాడు. వేట బాగా ఇష్టమైన వాడిలాగా ప్రవర్తించాడు అన్నాడు. అర్జునుడితో యుద్ధం చేశాడు. శంకరాచార్యస్వామి అంటారు, ఏమయ్యా నీకు వేట బాగా ఇష్టం కదా, మొట్టమొదటి కిరాతుడు నువ్వే. అసలు వేటంటే ఎలా ఉంటుందో నీకు బాగా తెలుసు, వేటంటే నీకు చాలా ఇష్టం. వేటాడేవే, అరణ్యాల్లో వేటాడేవే, భయంకరమైన క్రూర మృగాలను వేటాడేవే, అదేమంత ముఖ్య విషయం కాదు, పెద్ద విషయం కాదు. నీకు అడవి చూపిస్తా, అక్కడ అతి దారుణమైన భయంకరమైన క్రూర మృగాలున్నాయి, చేతయితే అక్కడ వేటాడు. గొప్ప అడవిలో వేటాడిన వేటగాడన్న ఖ్యాతి నీకు లభిస్తుంది, క్రూర మృగాల బెడద లేకుండా పోయే స్థితి నాకు లభిస్తుంది, నీకు నాకు కూడా ఉపయోగం. ఆ మిగిలిన వేటల వల్ల ఉపయోగం ఏమిటి, ఎక్కడ వేటాడాలో తెలుసా. మాగచ్చస్త్వమితస్తతో గిరిశభో మయ్యేవ వాసం కురు. అటు ఇటు ఎందుకయ్యా తిరుగుతావు, నా హృదయంలోనే స్థిర నివాసం ఉండు. మయ్యేవ వాసం కురు స్వామిన్ ఆది కిరాత. ఓ ఆది కిరాతుడా, ఎందుకని అంటే మామక మనఃకాంతార సీమాంతరే వర్తంతే బహవో మృగా మదజుషో మాత్సర్య మోహాదయ. నా మనస్సు అనే భయంకరమైన అరణ్య ప్రాంతంలో అటు ఇటు విచ్చలవిడిగా తిరుగుతున్న దారుణమైన క్రూర మృగాలున్నాయి, అవి పెద్ద పులుల కన్నా, సింహాల కన్నా, ఎలుగుబంట్ల కన్నా చాలా ప్రమాదకరమైనవి. అవేమిటో తెలుసా, మాత్సర్య మోహాదయ. అసూయ అనే గుణం, మోహము అనే గుణం, లోభము అనే గుణం, కామము అనే గుణం, క్రోధము అనే గుణం, ఈ గుణాలు ఎంత దారుణమైన స్థితిని కల్పిస్తున్నాయో, నా మనస్సుని భయంకరమైన అరణ్యంగా మార్చివేశాయి. కాబట్టి ఈ భయంకరమైన మనస్సు అనే అరణ్యంలో నీవు యథేచ్ఛగా సంచరించి వేటాడేవా, ఈ క్రూర మృగాల్ని గనక నువ్వు జయించావా, నీకు గొప్ప వేటగాడి అనే ఖ్యాతి లభిస్తుంది. నాకేమో ఈ క్రూర మృగాల బెడద తప్పిపోయి మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. అంటే పరమాత్మను ప్రార్థించి మానవుడైన వాడు కోరుకోవలసింది ఏమిటి అంటే, మడులు మాన్యాలు శిలులు సంపదలు కాదు, తన మనస్సు సరైన దారిలోకి మళ్లించుకోవడానికి భక్తి సహకరిస్తుందని గుర్తించాలి. భక్తికి ప్రధానమైన ప్రయోజనం ఏమిటి, పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందడం వల్ల ఏమిటి ప్రయోజనము అంటే, సిరి సంపదలు లభించడం మాత్రమే కాదు, యథార్థంగా మానవుడు సక్రమమైన జీవన మార్గంలో అడుగుపెట్టడానికి ఆ భక్తిభావం ఉపయోగపడాలి. మనకి భక్తి యోగమని భగవద్గీతలో కనపడుతుంది. వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు, భక్తి అంటే ఏమిటో స్వయంగా పరమాత్మే చెప్పాడు, చాలా మంచిది కదా అనుకుంటాం. మనం భక్తికి సంబంధించిన ఏదైనా ఒక కార్యక్రమం చేయాలి అనుకుంటే అర్చక స్వామి వారినో పురోహితుల వారినో పిలిచి, అయ్యా కుంకుమ ఎంత కావాలి, టెంకాయలు ఎన్ని కావాలి, అరటిపళ్ళు ఎన్ని కావాలి, ఇంకా ఏ పూజా ద్రవ్యాలు కావాలని అడుగుతాం. మరి భక్తి అన్నప్పుడు భక్తి యోగంలో నిజమైన పూజా ద్రవ్యాలు ఏమిటో, వాటి వివరాలు ఏమిటో పరమాత్మ స్వయంగా చెప్పాలి కదా. ఆయన కుంకుమ ఎంత చెప్పాడు, పసుపు ఎంత చెప్పాడు, మిగిలిన పూజా ద్రవ్యాలు ఎంత చెప్పాడు, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి, వివరాలు ఏమైనా ఆయన చెప్పాడేమో, ఆయన చెప్పిన ఆథరైజ్డ్ షాపులో కొనుక్కుంటే మంచిది కదా అంటే, ఆయన చెప్పాడు చాలా వివరాలు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖక్షమీ. అద్వేష్ట సర్వభూతానాం, సృష్టిలోని సమస్త ప్రాణులలో ఎవ్వరి పట్ల ద్వేషము లేని స్థితి నీకు కావాలి, ఇది మొట్టమొదటిది. ఈ ఒక్కటి సంపాదించగలిగితే చాలు, మిగతా వాటి సంగతి దేవుడు కెరుకు. ఎవరో ఒకళ్ళ మీద ఏదో ఒక సందర్భంలో మనకి ద్వేషం, వ్యతిరేక భావం ఏర్పడుతుంది, నాకు అందరూ మంచివాళ్ళేనండి, ప్రపంచంలో ఎవరితో తగాద లేదు, ఒక్క మా హౌస్ ఓనర్తో తప్ప ఏడాదికి ఒకసారి అద్దె పెంచుతానంటాడు. నాకు ప్రపంచంలో ఎవరితో తగాద లేదండి, ఒక మా ప్రిన్సిపాల్ గారితో తప్ప సెలవడిగినప్పుడల్లా ఇవ్వనంటాడు. నాకెవరితో తగాద లేదండి, మా అత్తగారితో తప్ప. నాకెవరితో పేచీ లేదండి, మా అల్లుడితో తప్ప. ఎవరో ఒకళ్ళ మీద శత్రుత్వం, ఎవరో ఒకళ్ళతో విరోధం మనకు ఉంటూనే ఉంటుంది. అంటే ఆ మేరకు దైవాన్ని చూడలేకపోతున్నాడు అనమాట. సృష్టిలోని సకల జీవరాశులలో వ్యాపించిన పరమాత్మని ప్రతి ప్రాణిలోనూ చూసేందుకు కావలసిన స్థితి భక్తికి ప్రధాన లక్షణం. అందుకు భిన్నంగా కొందరిలో మాత్రం పరమాత్మని చూడలేని స్థితిలో ఇతడు వెనకబడి ఉన్నాడు. కాబట్టి కొంతమంది విషయంలో ద్వేషభావం, వ్యతిరేక భావం, శత్రుత్వం ఉంటూనే ఉంది. అద్వేష్ట సర్వభూతానాం, ఈ స్థితి రావాలి అంటే ఇక్కడి నుంచి మిగిలినవన్నీ కూడా ఇలా వరుసగా ఆ అధ్యాయంలో చివరిదాకా చెప్పిన వాటిల్లో ఎక్కడా మనమనుకునే పూజా ద్రవ్యాల వివరాలు లేనే లేవు. యథావాక్కుల అన్నమయ్య అనే కవి సర్వేశ్వర శతకమని రాశాడు. ఆయన చమత్కారంగా అంటాడు, భవదీయ అర్చన సేయుచో ప్రథమ పుష్పం బెన్న సత్యంబు రెండవ పుష్పంబు దయాగుణంబు అతి విశిష్టంబు ఏకనిష్టాసమోత్సవ సంపత్తి భాస్వద్భక్తి సంయుక్తి యోగ విధానంబు అవి లేని పూజలు మదిన్ గైకోగదే సర్వేశ్వర. ఎన్ని రకాలైన పూలు తెచ్చి పూజించాలి అని కాక హృదయంలో ఈ రకమైన స్థితితో పూజ చెయ్యాలి. మనం చేసే మిగిలిన పూజలన్నీ పూలతో చేసే పూజలన్నీ ఈ విధమైన స్థితిని కలిగించాలి. హృదయాన్ని అద్భుతమైన నందనవనంగా మార్చి హృదయంలో ఈ భక్తి భావ పుష్పాలు ఉదయించేలాగా చేయగలిగితే ఆ పూజల వల్ల సార్థకత. అందువల్ల ఆ రకమైన పూజలు చేస్తున్న సందర్భంలో ఇది దీనికి లక్ష్యము, ఇది దీనికి ప్రయోజనమని మానవుడు గుర్తించాలి. అందుకని శంకరాచార్యస్వామి, నా మనస్సు అనే భయంకరమైన అరణ్య ప్రాంతంలో విహరించవయ్యా. ఈ పూల సంగతి కూడా చెప్పాడు. మానవుడికి అరుదైన పూలు ఎక్కడెక్కడో దొరికేవి, సామాన్యంగా ఈ ప్రాంతంలో లభించని పూలు ఎక్కడి నుంచో తీసుకొచ్చి పూజ చేస్తే చాలా సంతోషం కలుగుతుంది. అందుకని చాలా కష్టపడి బాగా లోతైన సరోవర ప్రాంతాలలోకి వెళ్ళి బాగా లోతుగా వెళ్ళి అక్కడున్న అరుదైన పద్మాలు కలువ పూలు తీసుకొస్తాడు, లేదా చాలా దూరంగా కొండల మీదకి వెళ్ళి అక్కడుండే పుష్పాలన్నీ తీసుకుని వస్తాడు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే. మామూలు మానవుడు ప్రవేశించడానికి వీల్లేని దుర్గమమైన అరణ్యాల్లో ప్రవేశిస్తాడు. కాకులు దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి లాంటి దాంట్లో ప్రత్యేకమైన పూలుంటాయి, అక్కడ ఎవరికీ దొరకలేదు, నేను తీసుకొచ్చాను ఇలాంటి ప్రత్యేకమైన పూలతో పూజ చేస్తున్నాను చూడండి అని సంతోషాన్ని ప్రకటించడానికి. ఇందులో ఆడంబరం కొంతమందికి ఉంటే ఉండొచ్చు, కానీ ఆడంబరం లేని వారు కూడా కేవలం పరమాత్మకి ఇలాంటి అరుదైన పూలతో చేసే పూజ చాలా విశిష్టమైందని విశ్వసించి చేస్తున్నవారు ఉన్నారు. అందువల్ల ఇది కాదయ్యా అసలైన పూజ. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం ఎవరు జడమతి. మనస్సుకు అందవలసిన యథార్థమైన చైతన్యం అందకుండా ఉన్నంత వరకు ఇదిగో ఈ పూలు సంపాదించుకుందామా ఆ పూలు సంపాదించుకుందామని ఆలోచిస్తాడు. ఏ పూలతో పూజ చేసినా అసలైన పుష్పాన్ని సమర్పించకపోతే ప్రయోజనం ఏమున్నది కనుక ఆ పూల పుష్పంతో పాటు మిగిలినవి ఎన్నైనా సమర్పించవచ్చు, కానీ తన వద్దనే భక్తిభావంతో నిండిన తన హృదయం అనే పుష్పం ఉన్నదనే విషయాన్ని మరచిపోయి దాన్ని సమర్పించే తెలివి లేక మానవుడు ఇలా ప్రయత్నిస్తున్నాడు సుమా, ఇలా ఆలోచిస్తున్నాడు. ఇలాంటి అనేక రకాల పుష్పాలు తెచ్చి పూజ చేస్తే ఏమంత ప్రయోజనం ఉంటుంది కనుక ఇలా సాగుతుంది శివానందలహరి అంతా కూడా. ఆయన మామూలు మానవుడు తరించడానికి ఎలా ఆలోచించాలో శివ ఆనంద లహరి ద్వారా చాలా విశేషాలు చెప్పారు. జడత పశుత కళంకిత. స్వామి, నువ్వు చాలా చిత్రమైన వాడివి. జడత జడప్రాయమైన స్థితి ఒకటి ఉంటే, పశుత పశుత్వం ఉంటే, కళంకిత ఏవో కొన్ని లోపాలుండి మచ్చలుంటే జీవితంలో, కుటిలచరత్వం చ వంకర నడకలు నడిచే స్వభావం ఉంటే నువ్వు ఆదరించవేమో అని భయపడక్కర్లేదు. అలాంటి వాళ్ళను కూడా నువ్వు ఆదరిస్తావు, కానీ నాలో అవేమీ లేవు. జడత పశుత కళంకిత కుటిలచరత్వం చ నాస్తి మయి దేవ అస్తి. ఏది ఒకవేళ ఉన్నాయే అనుకో, రాజమౌళే నువ్వు ఎలాంటి వాడివి? మత్స ఉన్న చంద్రుణ్ణి తల మీద పెట్టుకున్నవాడివి. చంద్రుల్లో మత్స ఉందని నీకు తెలుసు. నాలో ఏదో చిన్న లోపం ఉందనుకో, ఆ లోపాన్ని తొలగించి నీ వాడిని చేసుకోలేవా? అసలు నీవు అనుగ్రహిస్తే చాలు, నీ వాడిని నువ్వు చేసుకుంటే చాలు, నాలో ఉన్న లోపాలన్నీ తొలగిపోవా? ఆ విధమైన స్థితిని ప్రసాదించవయ్యా. ఏం వాళ్ళందరికీ నువ్వు ఆశ్రయాన్ని ఇవ్వలేదా? అస్తి ఏది రాజమౌళే భవద ఆభరణస్య నాస్మి కిం పాత్రం. నీకు ఆభరణంగా మారటానికి, అలంకారంగా మారటానికి, నీకు ఉపకరణంగా ఉండడానికి, నీ సేవ చేయడానికి అర్హత లేకుండా ఉంటుందా ఏమిటి? జడత జడప్రాయమైనది, జడప్రాయమైనది నీరు. జడత అన్నా జలత అన్నా ఒకటే. గంగని తల మీద పెట్టుకున్నావా లేదా? పశుత ఆ వృషభం మీద ఊరేగుతున్నావా లేదా? కళంకిత మత్స ఉన్న చంద్రుణ్ణి శిరస్సు మీద ధరించావా లేదా? కుటిలచరత్వంచ వంకర నడకలు కలిగిన పాముని ఆభరణంగా మెళ్ళ వేసుకుంటున్నావు, భుజాలకి తగిలించుకున్నావు, నీ ఒంటి నిండా పాములే కదయ్యా ఆభరణాలు. కాబట్టి ఈ లక్షణాలన్నీ లేని నన్ను అనుగ్రహించడంలో ఆశ్చర్యమే ఉన్నది. అది పెద్ద కష్టమా నీకు? ఎందుకు అనుగ్రహించడం లేదు? ఒకవేళ లోపాలు ఉన్నాయి అనుకో, ఉన్నవాటిని కూడా ఎలాగో అనుగ్రహిస్తున్నావు కదా, నాలో లోపాలున్నా నన్ను కూడా అనుగ్రహించు స్వామి. అంటే మానవుడు తనలోని లోపాలను తొలగించుకోవడానికి, లోపాలు తొలగించుకుని పరిపూర్ణ మానవుడు కావడానికి భక్తి సహకరిస్తుంది. పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహం కలిగిందా మానవుడిలోని లోపాలు తొలగిపోతాయి క్రమంగా. నాలో లోపాలున్నాయని నిజంగా భావించిన వాడు ఆ లోపాలను తిట్టుకుంటూ కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదు. పరమాత్మకు సమర్పణం చేస్తే ఆయనే లోపాలన్నింటినీ ప్రక్షాళనం చేస్తాడు. పరమాత్మ యొక్క భక్తి భావ వైభవం ఎంత గొప్పది అంటే ఆయన ఎందు మనకుండే భక్తి ప్రతి వ్యక్తిలో దాగి ఉన్న అన్ని లోపాలను తొలగించి అతన్ని భూత చరిత్రుణ్ణి చేయగలిగిన శక్తి భక్తికి మాత్రమే ఉన్నది. కాబట్టి ఆ భక్తి వైభవాన్ని శివానందలహరిలో స్వామి ఎంతో విశేషంగా చెప్పారు. ఆయన చాలా చమత్కారమైన భావాలు చెప్పారు ఇందులో. ఏమయ్యా, నువ్వు ఓ పని చేస్తూ ఉంటావు, ఆ బ్రహ్మ కపాలాన్ని చేత్తో పట్టుకుని వాడవాడలా బిచ్చమెత్తుకుంటూ ఉంటావు కదా, తమ్మి పూజూలి పునుక కంచమ్ము సాచి వాడవాడల భిక్షించు కూడు దినుచు అన్నారు. తమ్మి పూచూలి పునుక కంచము అన్నారు బ్రహ్మ కపాలం అనడానికి శ్రీనాథ మహాకవి. ఆ బ్రహ్మ కపాలం చేత్తో పట్టుకుని బిచ్చమెత్తుకుంటావు కదా, ఈ బిచ్చమెత్తుకునేవాడికి ఎవరు డబ్బులు ఇస్తారు? కాస్త ఏదైనా వినోదం చూపిస్తే ఎవరైనా డబ్బులు వేయడానికి ఉత్సాహం చూపిస్తారు. నీకు వినోదం చూపించడానికి ఒక మంచి కోతి కావాలి కదా, నీకు కోతిని సప్లై చేస్తాను సుమా నేను, ఆ కోతిని తీసుకెళ్ళు, ఆ కోతిని ఆడించు, నీకు హాయిగా ఉపయోగంగా ఉంటుంది, నువ్వు బిచ్చమెత్తినప్పుడల్లా ఎవరైనా డబ్బులు వేస్తారు, నీకు లాభం. నాకేమిటంటావా, ఈ కోతి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాయి, నీ కోతి చేష్టలతో ఈ బాధ నాకు వదిలిపోతుంది, నీకు అప్పగించేస్తే నువ్వు గట్టిగా తాడుతో కట్టేసే దీన్ని. ఏ కోతో తెలుసా, నా హృదయం అనే కోతి, అది అత్యంత చపలమైన లక్షణం కలిగింది. ఏం చేస్తోంది అది, సదా మోహాటవ్యాం చెర్రతి, మోహమనే అరణ్యంలో తిరుగుతోంది. ఎన్ని మోహాలో, ఎన్ని రకాల వ్యామోహాలో ఈ మనస్సుకి. మోహాటవ్యాం చెర్రతి యువతీనాం కుచగిరౌ నటతి, స్త్రీల యొక్క సౌందర్య లక్షణాల మీద వ్యామోహంతో తిరుగుతూ ఉంటుంది. సదా మోహాటవ్యాం చెర్రతి యువతీనాం కుచగిరౌ నటతి ఆశాశాఖాసు అటతి. ఓ చెట్టు కొమ్మ మీద స్థిరంగా ఉండదు, ఆ కొమ్మ మించి మరో కొమ్మ మీదకి, ఆ కొమ్మ మించి మరో కొమ్మ మీదకి తిరుగుతూ ఉంటుంది. ఆశలనే చెట్ల కొమ్మల మీదకి కోతి కొమ్మచ్చులాడుతూ ఉండే గుణం ఉంది దీనికి. జటితి స్వైరభిత, ఇష్టం వచ్చినట్టు యథేచ్ఛా విహారం చేస్తూ ఉంటుంది. ఇలాంటి లక్షణం ఉండి నిలకడలేకుండా ఉన్న మే హృదయ కపి మత్యంత చపలం కపాలిన్ భిక్షో, కపాలం చేత పట్టుకుని బిచ్చమెత్తుకునేవాడివి కదా, ఊరికే వెళితే ఎవరిస్తారయ్యా డబ్బులు, అందుకని ఒక పని చేయి పరమేశ్వర, మే హృదయ కపిం అత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా భవదధీనం కురు విభో. నీ అదుపులో పెట్టుకోవయ్యా, ఎలా, తాడుతో గట్టిగా కట్టేసేయి. ఏ తాడు, నీ ఎందుండే భక్తిభావం అనే త్రాటితో ఈ మనస్సు అనే అత్యంత చపల స్వభావం కలిగిన ఈ కోతిని కట్టేసుకుని నీ వెంట తీసుకెళ్ళావా, నీకు సౌకర్యం, నాకు కూడా ఏ బాధరబందీ లేకుండా ఉంటుంది సుమా అన్నారు. మనస్సు కోతి లాంటిది అని చాలామంది చెప్పారు, కానీ శంకరాచార్య స్వామి చెప్పిన మాట, కోతి లాంటి ఈ మనస్సుని ఆదిభిక్షు అయిన వాడికి అప్పగిస్తే మనకు మంచిది, అంటే మనస్సు పరమేశ్వరాధీనం చేస్తే ప్రశాంత స్థితి కలుగుతుంది. ఇలా చమత్కార సుందరంగా అద్భుతమైన కవితాభావన మేళవించి మానవ జీవితానికి కావలసిన మార్గాన్ని సుగమం చేశారు శివానందలహరిలో. శివానందలహరిలోని శ్లోకరచన అంతా దాదాపుగా ఇలా ఉంటుంది. చాలా అద్భుతంగా శ్రీశైల క్షేత్రంలో శివానందలహరి ఆయన రచన చేశారని, ఇప్పటికీ మనం శ్రీశైల క్షేత్ర యాత్రకు వెళితే అక్కడ పాలధార పంచధార అనే చోట శంకరాచార్య స్వామి ఇక్కడే తపస్సు చేశారండి, ఇక్కడే శివ ఆనందలహరి రాశారని ఆ టూరిస్టులు చెబుతూ ఉంటారు. అది యథార్థమే అనిపించడానికి వీలుగా సరిగ్గా 100 శ్లోకాలు కలిగిన శివ ఆనందలహరిలో మధ్యలో ఉండే శ్లోకాలు 49, 50 కాబట్టి ఆ 2 చోట్ల శ్రీశైల స్వామిని గురించి ఆయన శ్లోకరచన చేశారు. సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అని. ఇలా చమత్కార భావాన్ని ఆధ్యాత్మిక తత్వానికి సమన్వయం చేసి సామాన్య మానవుడు సైతం గుర్తించడానికి వీలైన సరళ సుందరమైన భాషలో శివానందలహరిని అందించారు మానవ జాతికి శంకరాచార్య స్వామి. ఇక సౌందర్యలహరి, సౌందర్యలహరిని గురించి ఎన్నిమార్లు చెప్పుకున్నా, ఎన్నాళ్ళు చెప్పుకున్నా, ఎన్నేళ్లు చెప్పుకున్నా, ఎన్ని పర్యాయాలు చెప్పుకున్నా, ఎంతమంది చెప్పినా అది తనివి తీరదు. ఒక వ్యక్తి ఒక సంవత్సరం పాటు సౌందర్యలహరి చెబితే మరునాడే మరో పండితుడు వచ్చి ఇప్పటి వరకు చెప్పని విశేషాలు అందులో చెప్పచ్చు, లేదా ఈ పండితుడే ఒక 6 నెలల తర్వాత వస్తే మరికొన్ని కొత్త విశేషాలు చెప్పచ్చు. తోడుకోగలిగిన వాడికి తోడుకున్నంత అంత గొప్ప వాంగ్మయం మన ఆధ్యాత్మిక వాంగ్మయం అంతా. అందులోనూ సౌందర్యలహరి మరి అలాంటిది. సౌందర్యలహరిలో ప్రతి శ్లోకము కూడా విశేషమైన అంతరార్థాన్ని కలిగి ఉండి పైకి చమత్కారం కనపడవచ్చు, కానీ విశేషమైన అంతరార్థం మానవుడి జీవితాన్ని బాగా నడిపించడానికి అమ్మవారి తత్వాన్ని మామూలు మానవుడి హృదయంలో ప్రవేశపెట్టేందుకు శంకరాచార్య స్వామి సౌందర్య లహరిలో అమ్మవారి దివ్య సౌందర్య వైభవాన్ని వర్ణించిన తీరు పరమాద్భుతంగా ఉంటుంది. ఒక చిత్రమైన కథ ఉంది. ఒకనాడు శంకరాచార్య స్వామి ఆశ్రమం నుంచి సమీపంలో ఉండే అరణ్య ప్రాంతానికి వెళ్ళారట సాయంకాల వేళ. ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది, చీకటి పడింది, ఆయన ఏదో ఆలోచించుకుంటూ నడుస్తున్నారు, గమనించలేదు. అడవిదారిలో దారి తప్పిపోయాడు. అలా నడుస్తూ ఏదో ఝాసలో సరిగ్గా కొంత దూరం వెళ్ళేసరికి నేను దారి తప్పానని గుర్తించాడు ఆయన. ఎలా తిరిగి రావాలని ఆలోచిస్తున్నాడు. సూర్యాస్తమయం అయిపోయింది. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి ఒకటి ఏర్పడింది. ఆ చీకటిలో దారి అనుకుని దారి తప్పి ఆయన ఒక మురికి గుంటలో కాలు వేశాడు. వేసిన తర్వాత తెలిసింది అది మురికి గుంట కాదు, ఊబి అని. శరీరం దిగబడిపోతుంది లోపలికి. ఇక శరీరయాత్ర చాలించవలసిన పరిస్థితి వచ్చింది అని ఆయన కొంచెం గుర్తించారు. శరీరం రాలిపోతున్నందుకు బాధ లేదు, కానీ కర్తవ్యం మిగిలిపోయిందే, కర్తవ్యాన్ని పూర్తి చేయకుండా వెళ్ళిపోతున్నానే అని ఒక క్షణం ఆయన బాధపడ్డాడు. ఎవరైనా రక్షించేవాళ్ళు దొరుకుతారా అని చూశారు. చూస్తే ఒక ముసలి అవ్వ కర్ర టకటకలాడించుకుంటూ అక్కడ నడుస్తోంది. ఆ ముసలి అవ్వ వంక చూశారు. అవ్వ ఇలా రాని పిలిచారు. చేతిలో కర్ర కూడా ఉంది, కాస్త ఊతం అందిస్తుంది. ఆవిడైతే మన బయటికి తీస్తుందని పిలిచారు. ఆవిడ ఇలా చేయి పెట్టి ఎవరినైనా అని చూసి దగ్గరకు వచ్చింది. అమ్మా, ఈ ఊబిలో దిగబడిపోతున్నాను, దాదాపు కంఠం దాకా వచ్చాను, ఇంకో 2-3 నిమిషాలు పూర్తిగా మునిగిపోతాను, ప్రమాదం, కాస్త నీ చేతి కర్ర అందించి నన్ను బయటికి తీయమ్మా, రక్షించు అన్నాడు. ఎవరవయ్యా నువ్వు అంది. నేనేదో ఈ పక్కన ఆశ్రమంలో ఉంటానులే, నన్ను శంకరాచార్యుడు అంటారు అని చెప్పాడు ఆయన. ఆవిడ అడిగింది, ఏదో అద్వైత సిద్ధాంతాన్ని లోకానికి అనుగ్రహించాడు ఒక ఆయన, పెద్ద ఆయన శంకరాచార్యులు అంటారు, అది నువ్వేనా అంది. ఆయనకు కొంచెం ఆనందం కలిగింది, ఇంత ప్రమాద పరిస్థితుల్లో కూడా. ఓహో, నేను లోకానికి అందించిన ఈ అద్వైతం ఈ అవ్వదాకా కూడా తెలిసింది, బాగానే ఉంది, మన కృషి కొంత సార్థకమైందనమాట అని సంతోషం కలిగింది. ఆ నేనే అన్నాడు. వెంటనే తెలిసిన వాళ్ళైతే తొందరగా రక్షిస్తుందని. ఆవిడ కర్ర అందించినట్టే అందించి వెనక్కి తీసుకుని, అద్వైతం చెప్పావు కదటయ్యా, 2 లేవన్నావు, రక్షించేవాడెవడు, రక్షింపబడేవాడెవడు, అంతా ఒకటే కదా, 2 లేవు కదా, అందువల్ల కర్ర అందించాల్సిన పనే ఉంది అని నవ్వింది. ఈయనన్నాడు, అమ్మా అద్వైతం అంటే చాలా వివరంగా చెప్పాలి, నువ్వేదో ఒక మాటలో దాన్ని తీసేస్తే కుదరదు, అంత వివరంగా చెప్పేదాకా నేను ఇప్పుడు బ్రతికి ఉండే పరిస్థితి లేదు, కాబట్టి నన్ను అర్థం చేసుకుని ఆ ఊతం ఇస్తే నేను బయటకు వస్తాను, వచ్చాక నీకు కావాల్సినంత వివరంగా చెబుతాను అన్నాడు. ఆవిడ కర్ర అందించినట్టే అందించి చెయ్యి వెనక్కి తీసుకుంది, కర్ర వెనక్కి లాగేసింది. ఆ ఊతం అందుకుని బయటపడదాం అనుకున్న శంకరాచార్యుడు ఒక్కసారిగా ఊబిలో మునిగిపోయాడు. పెద్ద కేక పెట్టాడు. ఆ కేక పూర్తయ్యేసరికి ఆయన ఓ చక్కని పూల పాన్పు మీద ఉన్నాడు. ఎదురుగా దివ్యమంగళ విగ్రహంతో అమ్మవారు సాక్షాత్కరించింది. ఆ అమ్మవారిని చూశాడు.
కొనత్కాంచీదామా కరికలభ కుంభస్తనత పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధను బాణాన్ పాశం శృణిమపి దదానా కరతలై పురస్తాదాస్తాం నః పురమధితు అహో పురుషిక క్వణత్ కాంచీదామా.
అమ్మవారు ఒక వడ్డాణం పెట్టుకుంది. ఆ వడ్డాణంలో చక్కని మువ్వలున్నాయి, మనోహరమైన సవ్వడి చేసే చిరుమువ్వలు ఆ వడ్డాణానికి వేలాడుతున్నాయి. అందుకని క్వణత్ మోగుతున్నా, క్వణత్ కాంచీదామా, నడుము కదిలినప్పుడల్లా ఆ మువ్వలు మనోహరంగా సవ్వడి చేస్తున్నాయి.
కరికలభ కుంభస్తనత.
కవులు ఎవరైనా సాధారణంగా స్త్రీమూర్తిని వర్ణన చేసేటప్పుడు వక్షస్థల సౌందర్యాన్ని వర్ణించకుండా మానరు. ఆ వర్ణింపబడేది దేవతామూర్తి అయినా అమ్మవారైనా సరే, కానీ వాళ్ళ అభిప్రాయం వేరు. ఎందుకని అంటే బిడ్డ పుట్టగానే పాలు ఇచ్చి పోషించేది వక్షస్థలం ద్వారా, కాబట్టి మాతృమూర్తి అన్న భావనతో చేసే వర్ణన తప్ప వేరొకటి కానే కాదు. ప్రబంధ యుగంలో అది వెర్రితలను వేస్తే వేసి ఉండవచ్చు, కానీ అసలు ప్రాచీన ఆర్ష సంప్రదాయం తెలిసిన మహాకవులందరి అభిప్రాయం మాత్రం వక్షస్థలాన్ని వర్ణించడంలోని ఆంతర్యం అది. శంకరాచార్యుల వారు ఆ దృష్టితో చెప్పారు. ఆ చెప్పారని ఇక్కడ మరింత స్పష్టంగా అర్థమవుతుంది మనకి.
కరికలభ కుంభస్తనత.
అసలు కలభం అంటేనే చిన్నది అని. కరికలభము అంటే గున్నయేనుగు. గున్నయేనుగు కుంభస్థలాల వంటి వక్షస్థలాన్ని కలిగి ఆ భారంతో కొద్దిగా వంగిన తల్లి నతా అన్నారు. సాధారణంగా కావ్య నాయికల యొక్క సౌందర్యాన్ని వర్ణించాలి అని భావించిన వాళ్ళు కవులు మదపుటేనుగుల యొక్క కుంభస్థలాలతో పోలుస్తారు. కానీ ఈయన గున్నయేనుగు కుంభస్థలాలు అంటాడేమిటి అంటే, గున్నయేనుగు అనగానే మనకి స్ఫురించవలసింది వేరే ఉంది అని ఉద్దేశం. అందుకని అలా చెప్పాడు ఆయన.
కరికలభ కుంభస్తనత పరీక్షీణా మధ్యే.
అమ్మవారికి అతి సన్నగా ఉన్న నడుము ఉన్నది. బొత్తిగా నడుము కనిపించడం లేదు. ఉన్నదో లేదో అసలు సందేహం కలుగుతుందన్నమాట.
పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన.
పరిపూర్ణంగా శరత్కాలంలో ఆకాశమండలంలో మబ్బుతునక మత్సుతునకగానైనా లేకుండా ఉన్నప్పుడు ఆహ్లాదకరంగా ఉన్న ఆకాశమండలంలో తెల్లని చల్లని వెన్నెల వెలుగులు ప్రసాదిస్తున్న పరిపూర్ణ చంద్రబింబం వలె అమ్మవారి ముఖమండలం ప్రకాశిస్తోంది.
పరిణత శరచంద్రవదన.
ఇక చూస్తే నాలుగు చేతులున్నాయి అమ్మవారికి. ధను బాణాన్ ముందున్న రెండు చేతుల్లోనూ, ఎడమ చేతిలో ధనుస్సు పట్టుకుంది, కుడి చేతిలో ఈ ధనుస్సులో సంధించి విడిచిపెట్టడానికి వీలుగా బాణాలు ధరించి ఉంది. ధను బాణాన్ వెనక్కి వెళితే పాశం శృణిమపి, శృణి అంటే అంకుశం, పాశము అంకుశము వెనకనున్న రెండు చేతులలో ధరించి ఉంది. ఇలా నాలుగు చేతులతో నాలుగు ధరించి ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానాకరతలై పురస్తాదాస్తాం నహ. ఇప్పుడు సాక్షాత్కరించావే ఈ రూపంతో ఎప్పుడూ నా ఎదుట ఇలా కనిపిస్తూ ఉందిగాక, ఈ సాక్షాత్కారాన్ని శాశ్వతం చేయవలసిందమ్మా. పురస్తాదాస్తాం నహ, ఎవరు నువ్వు? పురమధితు అహో పురుషిక, పురమధితు త్రిపురాసుర సంహారం చేసినవాడు పరమేశ్వరుడు, ఆయన అహంకార స్వరూపానివి నువ్వు. పరమేశ్వరుడు చాలా గొప్పవాడు, ఆయనకు అసలు అహంకారం లేదు. ఏమయ్యా అతి భయంకరమైన కాలకోట విషయాన్ని ఆరగించేశావు, నీకంటే గొప్పవాడు ఎవడున్నాడని ఎవరైనా స్తోత్రం చేసినా ఆ ఏముందిలే ఇందులో పెద్ద విశేషం అనుకుంటాడు, చూసావా నీ కాబట్టి చేశాను అనుకోడు. ఏమయ్యా త్రిపురాసుర సంహారం చేసావుట, ఇవ్వరు ఇతరులు ఎవరూ చేయలేరు, ఎంత గొప్ప పని నువ్వు చేసావంటే ఆ ఏముంది లేదు పెద్ద విషయం కాదు అంటాడు. నువ్వు మన్మధుణ్ణి భస్మీపటలం చేసావుట, మన్మథ విజయాన్ని సాధించిన వాడివి నువ్వు, సామాన్యుడివి అంటే ఇందులో పెద్ద విశేషం ఏముంది, మూడో కన్ను తెరిచాను వాడు మసైపోయాడు అంటాడు. మార్కండేయుడిని రక్షించే సందర్భంలో యముణ్ణి తన్ని తరిమేశావుట, ఇంత ఘనకార్యం సాధించగలిగిన వాడి ప్రపంచంలో మరొకడు ఎవడున్నాడయా, నువ్వు చాలా గొప్పవాడివి. ఇలా ఆయన ఘనకార్యాలు ఏకరువు పెట్టి ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్నాళ్లు ప్రశంసించినా పరమేశ్వరుడు చెక్కు చెదరుడు స్థాణువు అన్నారు ఆయన. ఆయన ఏమీ అహంకారాన్ని పెంచుకోడు. చూసావా నేను కాబట్టి ఎంత గొప్పవాడునో, ఎంతమంది ఇలా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారో నా మీద, మరి మనం అంటే ఏమిటనుకున్నావో అని చూడండి ఆయన. కానీ ఒక్క విషయంలో మాత్రం ఆయన కాస్త నేను గొప్పవాడినే సుమా అనుకుంటాడు. ఏ విషయంలో? అమ్మవారు తనకు భార్యగా లభించిన విషయంలో. ఇంత గొప్ప స్త్రీమూర్తి నాకు భార్యగా లభించింది కదా అని ఆ విషయంలో మాత్రం కాస్త కొద్దిగా ఆహా నేను గొప్పవాడిని కదా అనిపిస్తుంది ఆయనకి. అందుకని పరమేశ్వరుడికి ఏ పరిస్థితుల్లోనూ అహంకారం లేదు. త్రిపురాసుర సంహారం చేసినంతటి ఘనకార్యాన్ని సాధించినా కూడా రవ్వంతైనా అహంకారం తన మనస్సులోకి రాకుండా ఉండగలిగిన పరమశివుడికి కొద్దిగా అహంకారం ఎప్పుడు అనిపించింది అంటే అమ్మవారికి భర్తగా ఉండగలిగినందువల్ల లభించిందనమాట. అందుకనే నీ దగ్గర ఏముందయ్యా, నీ దగ్గర ఏం విశేషం ఉందని నిన్ను మెచ్చుకోవాలి, అన్నీ నీ దగ్గర ఇబ్బంది కలిగేవే. చితా భస్మాలేపో, ఒళ్ళంతా బూడిద పూసుకున్నావా, గరళమశనం తీసుకునే ఆహారం అదే, దిక్పటధరో దిగంబరుడు నువ్వు, అసలు వస్త్రాలే లేవు నీకు. చితా భస్మాలేపో గరళమశనం దిక్పటధరో జటాధారీ, జడలు ధరించి ఉన్నావు, కంఠే భుజగపతిహారి కపాలి భూతేశో, అయినా కూడా భజతి జగదీశైక పదవీం, జగదీశ్వరుడివి కాగలిగావు. ఎలా కాగలిగావు? జగదీశ్వరుని పెళ్లి చేసుకున్నావు కాబట్టి జగదీశ్వరుడు అయిపోయావయ్యా, ఇదంతా నీ గొప్పతనం ఏం కాదు. భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటీ ఫలమిదం, అమ్మా ఇదంతా ఆయన గొప్పతనం కాదమ్మా, నీ భర్త కావడం వల్ల, నీ పాణిగ్రహణం చేయడం వల్ల, నీ చేయి అందుకోవడం వల్ల ఆయనకి ఇంతటి వైభవం వచ్చింది అని శంకరాచార్య స్వామి మరో సందర్భంలో అన్నారు చమత్కారంగా. ఆది దంపతుల యొక్క ఆ అనురాగ వైభవాన్ని, వారిద్దరి మధ్య ఉండే పరస్పర సంబంధాన్ని ఆయన చాలా గొప్పగా చెప్పాడు. అర్ధభాగం పరమేశ్వరుడు పార్వతికి ఇవ్వడంలో ఉండే విశేషాన్ని శంకరాచార్య స్వామి చాలా సందర్భాల్లో చెప్పాడు. ఆయన చాలా చమత్కారంగా అంటాడు, ఏమయ్యా సగం పార్వతి సగం శివుడు కలిసిపోయి ఒక రూపంగా ఉన్నారు, ఎందుకు ఇలా ఉన్నారు అని ఆలోచిస్తే, అవునులే నీ దగ్గర సిరి సంపదలు లేవు కదా, ఆవిడ డబ్బును వాడుకుంటే బాగుండదు కదా, ఆవిడ ఎంత సంపన్నురాలైనా, నీకా సంపదేమీ లేదు బెచ్చమెత్తుకునేవాడివి, రెండు పొట్టలు నిండడానికి సంపాదించడం కష్టమని, బెచ్చమెత్తుకోవడానికి ఎక్కువ సంపాదించడం ఇబ్బందిగా ఉంటుందని, ఒక పొట్టే ఉంటే సరిపోతుందని, మీ ఇద్దరూ కలిసి ఒకటైపోయారా, నీ సంగతి నాకు తెలుసులేని చమత్కరించాడు. రెండు శరీరాలు ఒకటి కావడం కాదు, రెండు హృదయాలు రెండు జీవితాలు ఒకటి కావటం, ఒక హృదయం మరొక హృదయాన్ని అవగాహన చేసుకోవడం, దాంపత్య ధర్మాన్ని లోకంలో ప్రతిష్ట చేయడానికి దిగివచ్చిన వారు ఉమామహేశ్వరులు తప్ప వేరొకటి కాదు అనే సత్యాన్ని చమత్కారంగా చెప్పాడు. ఆయన తపస్సు చేశాడు, సతీదేవి రూపంలో ఉన్న ఆమె తనకు జరిగిన అవమానాన్ని భరించలేక యోగాగ్నిలో శరీరాన్ని చాలించింది అని తెలిసి మన్మధుడు వచ్చాడు. ఈయన తపస్సు చేసుకుంటుంటే దేవతలు పంపిస్తే మన్మధుడిని మసి చేశాడు. పార్వతి రూపంలో పుట్టి ఆయనకు పరిచర్యలు చేస్తున్న పార్వతి తల్లడిల్లి వెళ్ళిపోయింది, ఆయన కోసం ఆవిడ తపస్సు చేసింది. ముందు ఈయన తపస్సు చేశాడు ఆవిడ కోసం, తర్వాత ఆవిడ తపస్సు చేసింది ఆయన కోసం. సాధారణంగా తపస్సు చేసిన వాళ్ళు ఏమవుతారు? బాగా కృంగి కృషించిపోతారు ఆహారం లేక. అందువల్ల తపస్సు బాగా చేసి 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 కృంగి కృషించి చిక్కి సగమైపోయాడు పరమేశ్వరుడు. తర్వాత ఆవిడ తపస్సు చేసింది, ఆవిడ కూడా కృంగి కృషించి చిక్కి సగమైపోయింది. ఈ రెండు సగాలు కలిసి ఒకటైపోయి మీరు అర్ధనారీశ్వరులు అయ్యారు అంటాడు శంకరాచార్యస్వామి. అంటే అర్ధనారీశ్వర తత్వానికి ఏమిటి కారణం? వారిద్దరూ చెరిసగం ఎలా కాగలిగారంటే ఒకరి కోసం ఒకరు తపించే గుణం ఉన్నందువల్ల. ఏ భార్యాభర్తల మధ్యనైనా ఒకరికై ఒకరు తపించే గుణం ఉంటే వారు అర్ధనారీశ్వరులే సుమా. వాళ్ళిద్దరూ రెండు సగాలు ముక్కలైపోయి కలిసిపోవడం కాదు అందులో ఉద్దేశం. సంపృక్తం అంటాడు కాళిదాస మహాకవి. సంపృక్తమైన దాంపత్యము అంటే ఏ సగం ఎవరిదో చెప్పడానికి వీల్లేనిది అని. అర్ధనారీశ్వరుడు బొమ్మ వేస్తే అటు పక్కన పరమేశ్వరుడు, ఇటు పక్కన పార్వతి కనిపిస్తే అది కాదు అర్ధనారీశ్వరుడు అంటే. వాళ్ళిద్దరూ కలిసిపోయి కనిపిస్తున్నారు. కాసేపు శివుడు కనిపిస్తాడు, కాసేపు అమ్మవారు కనిపిస్తారు. ఇందులో ఏ సగం ఎవరిదో చెప్పడానికి వీల్లేనట్లుగా ఒకరిలో ఒకరు ఒదిగిపోయి కలిసిపోయి ఉన్న దాంపత్య వైభవము. నా వ్యక్తిత్వం అంటూ వేరుగా లేక నేను నీలో కలిసిపోయాను ఒదిగిపోయాను అని చెప్పగలిగిన భార్యాభర్తలు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు పరమేశ్వరుడి వారసులే సుమా. పార్వతీ పరమేశ్వరుల వారసులే. పార్వతీ పరమేశ్వరుల పరిపూర్ణమైన అనుగ్రహం కలిగిన వాళ్ళే. పార్వతీ పరమేశ్వరుల దాంపత్య వైభవం ఇంత గొప్పది కాబట్టి, వాళ్ళు ఆది దంపతులు కాబట్టి, వాళ్ళ బిడ్డలుగా ఉన్న మనం కూడా ఇలాంటి పవిత్రమైన దాంపత్య జీవితాన్ని, గార్హస్య జీవితాన్ని సంపాదించుకోవడం ద్వారా సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వగలిగిన వాళ్ళం కాగలుగుతాం. సమాజ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి అంటే దాంపత్య ధర్మ వైభవాన్ని పరమేశ్వరుడి దగ్గర నుంచి గుర్తించాలి అని ఆదిశంకరుడు అనేకమైన సందర్భాలలో పరమేశ్వరుడి ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆయన ఇలాంటి విశేషాలు చెబుతాడు. అమ్మవారి ప్రస్తావన వచ్చినప్పుడల్లా చెబుతాడు. అందుకని ఏ విషయంలోనూ ఏమాత్రము అహంకార భావన లేని పరమేశ్వరుడికి ఒకే ఒక్క విషయంలో కొద్దిగా అహంకారం ఉందిట. నేను ఫలానా ఇంత గొప్ప ఆవిడకి భర్తగా ఉన్నాను కదా, ఇంతటి సౌందర్య రాశికి నేను భర్తని కాగలిగాను కదా అనే విషయంలో కొద్దిగా గర్వం ఉందిట. కాబట్టి పరమేశ్వరుడి అహంకారమే నువ్వు. పరమేశ్వరుడి అహంకార స్వరూపిణివి. ఎవరు నువ్వు? పురమధితు అహో పురుషిక. అక్షరాలన్నీ వరుసగా రాస్తే మొట్టమొదటి అక్షరం అకారం, చిట్ట చివరి అక్షరం హకారం. ఆహో పురుషిక అంటే అకారం నుంచి హకారం వరకు ఉండే అక్షరస్వరూపిణివి నీవు. పరమేశ్వరుడి అక్షరస్వరూపిణివి. ఆయన చేతిలో ఒక ఢమరుకం ఉంది. ఆ ఢమరుకాన్ని ఇలా మోగించాడట. అలా మోగించగానే అయుణ్, రులుక్ ఇలాంటి శబ్దాలు ఏవో వచ్చాయి. వాటి నుంచి భాష అంతా వచ్చింది అని అందరు అనుకుంటున్నారు. కానీ అసలు ఆ భాషాస్వరూపానివి నీవే కదా. లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారిని భాషారూప, భాష పుట్టడానికి ముందు నాదం పుడుతుంది కాబట్టి నాదరూప. ఆ నాదంలో నుంచి నెమ్మదిగా అక్షరాలు వెలువడి అక్షరాల సముదాయం భాషగా మారుతుంది కాబట్టి మాతృకావర్ణ రూపిణి. ఇలాంటి మాటలతో వ్యాస మహర్షి అమ్మవారి దివ్య వైభవాన్ని ఏది చెప్పాడో ఆ వైభవాన్ని పరోక్షంగా వ్యాఖ్యానిస్తున్నట్లు కాకుండా స్వతంత్రమైన కవితారచన చేస్తున్నట్లుగా ఆ నామాలన్నీ మన మనస్సులో స్ఫురణకు రావడానికి వీలుగా శంకరాచార్య స్వామి సౌందర్యలహరిలో చెబుతారు. అందుకని పురమధితు ఆహో పురుషిక. అక్షరాలన్నీ నీ దగ్గర నుంచి వచ్చాయమ్మా. ప్రపంచంలో ఏది పుట్టినా నీ దగ్గర నుంచి పుట్టాల్సిందే. ఎందుకని? ప్రపంచంలో ఆకాశంతో సృష్టి ప్రారంభమైతే ఆకాశాన్ని కన్న తల్లివి నువ్వు. వియత్ ప్రసూహ్ అమ్మవారి నామం. వియత్ ఆది జగత్ ప్రసూహ్. ఆకాశము మొదలుగా ఈ సమస్తమైన జగత్తును కన్న తల్లి. ఎందుకని? జగన్మాత ఆమె. అందువల్ల అన్నీ నీలోనే ఉన్నాయి, అక్షరాలన్నీ కూడా నీలోనే ఉన్నాయి. కాబట్టి పొట్ట నిండా అక్షరాలు ఉన్నాయి. ఒక తరం వెనుక ఎవరైనా బాగా చదవకపోతే ఓ మాట అనేవాళ్ళు, వాడికి పొట్ట పొడిస్తే అక్షరం ముక్కలేదు అని. అంటే అక్షరాలన్నీ పొట్టలో ఉంటాయన్నమాట. చదువు రాని వాడిని గురించి మనం నిరక్షర కుక్షి అంటాం. అంటే బొత్తిగా కుక్షిలో అక్షరాలు ఏవీ లేవు అని. అంటే అక్షరాలన్నీ పొట్టలో ఉంటాయి కాబట్టి లోపలున్న ఈ అక్షరాలన్నీ అమ్మవారు అలా కదిలినప్పుడల్లా శబ్దం వస్తోంది. ఇది పైకి పెట్టుకున్న వడ్డాణంలో అని అందంగా అమర్చుకున్న మువ్వల సవ్వడి కాదు, లోపల ఉన్న అక్షరాలు చేసే సవ్వడి. అది అక్షర నాదము సుమా, భాషా సంబంధమైన దివ్య నాదము అని చెప్పడానికి క్వణత్ కాంచీదామ కరికలభ కుంభస్తనత. గున్న ఏనుగు అని ఎందుకన్నారంటే, గున్న ఏనుగు అనగానే ఏనుగు ముఖం కలిగిన పిల్లవాడు మన మనస్సుకు స్ఫురిస్తాడు. ఆ ఏనుగు ముఖం కలిగిన పిల్లవాడెవరు అంటే గణపతి. ఆయనకి పాలివ్వడానికి పాలిస్తున్న సందర్భంలో తల్లి బిడ్డవైపు కొద్దిగా వంగి ఉంటుంది. కరికలభ కుంభస్తనత అందుకని నత వంగిన రూపాన్ని గుర్తు చేశారు అక్కడ. పరీక్షీణ మధ్యే శారీరకమైన సౌందర్యానికి సంబంధించి జాగ్రత్తగా ఆలోచిస్తే నడుం బాగా సన్నగా ఉండడం అందానికి గుర్తు, ఆరోగ్యానికి కూడా గుర్తుంది. నడుం బాగా సన్నగా ఉంటే అందంగా ఉన్నట్టు, ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. అంత మాత్రమే కాక మరో విశేషం ఉంది. నడుం బాగా సన్నగా ఉందని కవులందరూ వర్ణించారు. వర్ణించి ఎంత దూరం వెళ్ళారంటే అసలు నడుం లేదు అన్నదాకా వెళ్ళారు. ఉందో లేదో అని సందేహంగా ఉంది అన్నాడు శ్రీనాథుడు. అస్థినాస్తి విచికిత్సాహేతు శాతోదరి అన్నాడు. సదసత్ సంశయ గోచరోదరి అన్నాడు. ఇలా వర్ణించారు కవులందరూ. నడుము బాగా సన్నగా ఉంది కాబట్టి లేదేమో అన్నంత సన్నగా ఉన్నది కాబట్టి లేదనుకోవడానికి వీల్లేదయ్యా. ఆ నడుము నుంచి పైకి నూగారు ఒకటి వ్యాపిస్తుంది, వ్యాపిస్తున్న నూగారు ఆధారంగా, కనిపిస్తున్న నూగారు ఆధారంగా, దానికి ఆధారంగా ఉన్న నడుము కనిపించకపోయినా ఉన్నదని గుర్తించడానికి అవకాశం ఉన్నది అని లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాసుల వారు ఒక నామం చెప్పారు, లక్ష్య రోమ లతాధారతా సమున్నేయ మధ్యమా, అలాంటి నడుము ఉన్నది అని. ఎందుకు ఆ మాట చెప్పారంటే కనిపిస్తున్న నూగారు ఆధారంగా కనిపించకుండా ఉన్న నడుమును గుర్తించాలి, కనిపిస్తున్న ప్రపంచం ఆధారంగా ప్రపంచంలో కనిపించకుండా ఉన్న పరమాత్మను గుర్తించాలి. కంటికి కనిపించలేదు కాబట్టి లేడు అనడానికి వీల్లేదు, లేడనుకోవడం పొరపాటు, కంటికి కనిపించవలసిన అవసరం లేదు, కనిపిస్తున్నదంతా ఆయనే కాబట్టి. ఈ సత్యం మనకు తెలియచేయడానికి అమ్మవారి సన్నని నడుమును వర్ణించారు. పరీక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన, శరత్కాలంలో ఉండే చంద్రబింబం ఎంతటి ఆహ్లాదాన్ని కలిగిస్తుందో అమ్మవారి ముఖం వంక చూస్తే భక్తులైన వారికి బిడ్డలందరికీ అంతటి ఆనందం కలుగుతుంది. సృష్టిలోని సకల జీవరాశులను తన బిడ్డలుగా లాలించి ప్రేమించే మాతృమూర్తి కాబట్టి అమ్మ ముఖం చూస్తే ఏ బిడ్డకైనా ఆనందం కలుగుతుంది. ఎంతటి ఆనందం కలుగుతుంది అంటే శరత్కాలం నాటి పరిపూర్ణ చంద్రబింబాన్ని దర్శించినప్పుడు కలిగినంత ఆనందము ఆహ్లాదము కలుగుతుంది. సృష్టిలోని సకల జీవరాశులకు ఇంతటి ఆహ్లాదాన్ని ప్రసాదించే తల్లివి నీవు. ధను బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైహి, నాలుగు చేతుల్లో నాలుగు రకాలైన ఆయుధాలు ధరించింది అమ్మ. ఎడమ చేతిలో ధనుస్సు పట్టుకుంది, కుడి చేతిలో ఆ ధనుస్సులో సంధించి విడిచిపెట్టడానికి వీలుగా బాణాలు పట్టుకుంది. ఎన్ని బాణాలు పట్టుకుంది అంటే వ్యాసుల వారు చెప్పారు, పంచతన్మాత్ర సాయక, ఐదు బాణాలు పట్టుకుంది. అమ్మవారు ఒకవేళ యుద్ధం చేస్తే చాలామంది మీద యుద్ధం చేయాలి, చాలామంది రాక్షసులు, ఒకళ్ళ ఇద్దరా, ఎంతమంది రాక్షసులతో యుద్ధం చేసిందో దేవి భాగవతం కథ నిండా వరుసగా చెప్పారు. మరి కనీసం ఒక రాక్షసుని చంపడానికి ఒక బాణం ఉపయోగించాలన్నా ఐదు బాణాలు బొత్తిగా సరిపోవు. కానీ ఈ బాణాలు అమ్మవారి చేతిలో ధరించిన బాణాలు ఉన్నాయే, అవి మామూలు బాణాలు కాదు, తన్మాత్రలు. తన్మాత్రలు అంటే మనము ఇంద్రియాల ద్వారా ప్రపంచానికి సంబంధించిన కొన్ని విషయాలను స్వీకరిస్తాం, ఆ స్వీకరింపబడే విషయాలకు తన్మాత్రలు అని పేరు. ఆకాశం ఉంది ప్రపంచంలో, ఆకాశం, వాయువు, అగ్ని ఇవన్నీ కలిస్తే ప్రపంచం ఏర్పడింది. ఇలా పంచభూతాల సమ్మేళనంతో ఏర్పడిన ప్రపంచంలో ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క గుణం వెలువడింది. ఆకాశం శబ్ద గుణకం, ఆకాశం నుంచి శబ్దం అనే గుణం వచ్చింది. ఈ శబ్దాన్ని స్వీకరించడానికి మానవుడికి చెవి ఉన్నది, వాయువు ఉన్నది, వాయువుకు స్పర్శ అనే గుణం ఉంది, స్పర్శను గుర్తించడానికి మానవుడికి చర్మం ఉన్నది, అగ్నికి రూపం ఉన్నది, ఆ రూపాన్ని గుర్తించడానికి మానవుడికి కన్ను ఉన్నది. అంటే పంచభూతాలతో ఏర్పడ్డ ప్రపంచానికి, మానవుడిలో ఉన్న ఐదు ఇంద్రియాలకు అనుసంధానంగా ఉండేవి పంచతన్మాత్రలు. కాబట్టి ప్రపంచంతో అనుసంధానంగా ఉండే ఏ పంచతన్మాత్రలు ఉన్నాయో, శబ్ద, స్పర్శ, రూపరస, గంధాలు, అవే అమ్మవారి చేతిలో బాణాలుగా ఉన్నాయి. కాబట్టి తన్మాత్రలను ప్రయోగించి ఏ అద్భుత కార్యాన్నైనా సాధించగలదు. కాబట్టి శబ్ద, స్పర్శ, రూపరసగంధాల విషయంలో మనం వ్యామోహపడో, పొరపాటు పడో, ఆకర్షింపబడో, దెబ్బతిని బాధపడి అందులో నుంచి బయటపడలేకపోతున్నాం అనుకుంటే అమ్మను ఆశ్రయిస్తే, అమ్మా అవి నీ చేతిలో బాణాలుగా ఉన్నాయి, మా మీద ప్రయోగించకు తల్లి, మమ్మల్ని సక్రమంగా దయచూడు అని వేడుకుంటే అమ్మ దివ్య అనుగ్రహం చేత మనకున్న శబ్దస్పర్శ రూప రసగంధాల మీద ఉండే ఆకర్షణ సక్రమమైన మార్గంలోకి వచ్చి జీవన వ్యవహారము సుస్థితిని పొందుతుంది, మనం స్వస్థతను పొందగలుగుతామని చెప్పడానికి చాలా చమత్కారంగా ఆయన ధను బాణాన్, ఈ తన్మాత్రలన్నీ మనస్సు మీద పనిచేస్తాయి కాబట్టి ధనుస్సు మనస్సే, మనోరూపేక్షు కోదండ. సరిగ్గా వ్యాసుల వారు చెప్పిన దాన్ని మనస్సులో పెట్టుకుని ఆయన చెప్తున్నట్టు కనపడుతుంది. ధనుస్సు బాణాలు, ఇక వెనక్కి వెళితే పాశం ఉంది, అంకుశం ఉంది. అమ్మవారి చేతిలోని పాశము రాగమేసుమా. మనకు తెలుసు పాశం అంటే ఓ పెద్ద తాడు కట్టేయడానికి పనికొస్తుంది, భౌతికంగా మనిషిని కట్టేయడానికి పాశం పనికొస్తుంది, మనస్సును కట్టివేయడానికి అనురాగం పనికొస్తుంది. కాబట్టి అనురాగమే అమ్మవారి చేతిలో పాశంగా ఉంది. ఇదేమిటంటే రాగం మంచిదే కదా, మరి కట్టేస్తుంది ఏమిటి అంటే రాగానికి ఒక లక్షణం ఉంది. రాగం ఎప్పుడూ ఒంటరిగా ఉండదు, ద్వేషాన్ని పక్కన తెచ్చుకుంటుంది. ఈ శంకరాచార్య స్వామి భాష్యరచన చేస్తూ ఉపనిషత్తులకు వివరణ చెబుతూ ద్వంద్వ ప్రవృత్తికి సంబంధించిన విశేషాలను చెబుతూ ఓ చోట చమత్కారంగా చెప్పాడు ఆయన. గుడ్డివాడిని భోజనానికి పిలిచావా, ఇద్దరికి వంట సిద్ధం చేయన్నాడు. నువ్వు భోజనానికి పిలిచింది ఒకడినే, పాపం అతడు గుడ్డివాడు కాబట్టి ఒంటరిగా రాలేడు, ఎవరో తోడు తీసుకొస్తారు. ఈయన్ని భోజనానికి పిలిచి ఆయన వరండాలో కూర్చోబెట్టలేవు కదా, కాబట్టి నువ్వు పిలిచింది గుడ్డివాడిని కాబట్టి ఇద్దరికి వంట సిద్ధం చేయి. రాగానికి నీ మనస్సులో చోటిచ్చావా, తెలియకుండానే ద్వేషం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కలిమి మీద నీవు వ్యామోహం పెంచుకున్నావా, లేమి కూడా ఎప్పుడైనా వస్తే తట్టుకోవడానికి సిద్ధపడే సాధన చేయవలసిన అవసరం ఉన్నది. గౌరవాలు కావాలని కోరుకుంటావా, అవమాన పడకుండా ఉండడానికి జాగ్రత్త పడు. ఒకవేళ అనుకోని పరిస్థితులు ఎదురై అవమానం కలిగితే దాన్ని కూడా నిగ్రహించుకోవడానికి కావలసిన స్థితిని సంపాదించుకో. ద్వంద్వ సహిష్ణుత కావాలి మానవుడికి అని చెప్పడానికి ఈ విశేషాలు చెప్పారు. అందువల్ల అనురాగము రాగంగా మంచిదే, కానీ అది ద్వేషాన్ని కూడా కలిగించే ప్రమాదం ఉంది. రాగము శృతిమించి రాగాన పడితే ద్వేషం కలిగే అవకాశం ఉంది. ధృతరాష్ట్రుడికి కౌరవుల మీద రాగం, పాండవులేం అపకారం చేయలే, కౌరవుల మీద ఉన్న రాగం ఆయనకి తెలియకుండానే పాండవుల మీద ద్వేషంగా మారింది. ఆ ద్వేషం కథని కురుక్షేత్రం దాకా నడిపించింది. ఆయనకి ఎంతో ప్రీతిపాత్రులైన పిల్లలందరూ తొడలు విరిగి ఒకడు, రొమ్ము చేల్చబడి ఒకడు చనిపోయే దారుణ సన్నివేశాలకి ఈ రాగములో నుంచి పుట్టిన ద్వేషం కారణమైంది. కాబట్టి రాగం విషయంలో మానవుడు జాగరూకుడై ఉండాలి. అంత జాగరూకత కలిగి ఉండే శక్తి నాకు లేదంటే అమ్మవారిని ప్రార్థిస్తే ఆవిడే జాగ్రత్త కలిగిస్తుంది మనకి. అందువల్ల రాగము అమ్మవారి చేతిలో పాశంగా ఉన్నది, అలాగే క్రోధము అమ్మవారి చేతిలో అంకుశంగా ఉన్నది. క్రోధము మానవుడికి చాలా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. ఆంజనేయుడంతటి వాడు సుందరకాండలో, అరేరే కోపం ఎంత ప్రమాదకరమైంది, కోపం వచ్చిన వాడికి ఒళ్ళు తెలియదు కదా ఎన్ని పొరపాట్లు చేస్తాడు, క్రుద్ధో హన్యాద్గురూనపి, చివరికి గురువును సంహరించడానికి కూడా సిద్ధపడతాడే కోపగించిన వాడు. కోపం చాలా ప్రమాదకరమైంది, రావణుడి మీద ఉండే కోపంతో తొందరపాటుతో ఎంత పనిచేశాను, 4 అంగుళాల భూమి కూడా మిగలకుండా లంకానగరం మొత్తాన్ని దహనం చేశానే, సీతకి ఏమైనా నా వల్ల ఆపద కలిగిందేమో, నేను ఎంత తొందరపడ్డాను. పాము తన కుబుసాన్ని విడిచిపెట్టినట్లుగా ఏ వ్యక్తి అయితే తన మనస్సు మీద చెలరేగుతున్న అతి భయంకరమైన క్రోధాన్ని విడిచిపెట్టగలుగుతాడో వాడు ధన్యుడు, ఆ పని నేను చేయలేకపోయాని అని ధీరలక్షణానికి దీటైన ఉదాహరణగా నిలబడగలిగిన ఆంజనేయుడంతటి వాడు తనలో పెళ్ళుబుకిన క్రోధాన్ని గురించి పశ్చాత్తాపాన్ని పొందాడు. అందువల్ల క్రోధం చాలా భయంకరమైంది. క్రోధం ఎంత భయంకరమైందో మనకు నిజానికి ఎవరు చెప్పక్కర్లేదు, మనమే చెబుతూ ఉంటాం. కోపం వస్తేనే మనిషిని కాదు జాగ్రత్తగా ఉండు అని చాలా గొప్ప నిజం అది. కోపం వస్తే వీడు మనిషి కాకుండా పోతాడు, పశువైపోతాడు, రాక్షసుడైపోతాడు. కొన్ని వేల జన్మల పుణ్యఫలంగా మానవ జన్మ లభిస్తే ఇంత గొప్ప మానవ జన్మని పశుజన్మగానో రాక్షస జన్మగానో మార్చే భయంకరమైన కోపానికి నీ మనస్సులో చోటిచ్చావా, ఎంత నష్టపోతున్నావో ఆలోచించుకో. ఇతరులెవ్వరూ చెప్పనక్కర లేకుండా మనం మాట్లాడే మాటే మనకు ఒక సందేశాన్ని ఇస్తోంది, ఒక హెచ్చరిక చేస్తోంది, కోపం వస్తే మనిషివి కాకుండా పోతావురా, జాగ్రత్తగా ఉండు. ఇంత భయంకరమైన క్రోధాన్ని అదుపు చేసుకోలేక మనం నష్టపోతున్నామా, అమ్మను ప్రార్థించాలి. అమ్మ క్రోధాకార అంకుశోజ్వల, అందువల్ల అంకుశం చేతిలో ఉంది అంటే అమ్మవారి భౌతికమైన రూపాన్ని ఆ చేతుల్లో ఉండే ఆయుధాలను వర్ణించే వంకతో మానవుడు అమ్మను ఆరాధించడం వల్ల కలిగే ప్రయోజనాలు, అలాంటి రూపాన్ని హృదయ ఫలకం మీద నిలుపుకుని ఆ రూపం వెనుక దాగిన తత్వాన్ని అవగాహన చేసుకున్నప్పుడు మన జీవన సౌందర్యం ఎంత ద్విగుణీకృత వైభవాన్ని సంపాదించుకుంటుందో మనకు తెలియచేస్తూ శంకరాచార్య స్వామి సౌందర్య లహరిలో అమ్మ రూపాన్ని వర్ణించారు. చాలా చమత్కారమైన మాటలు చెప్పారు ఆయన. అమ్మవారు నడుస్తోంది తన రాజభవనంలో అటు ఇటు, పెంపుడు రాజహంసికలను పెంచుకుంటోంది. ఆడు హంసలు కాబట్టి వాటిని హంసికలు అన్నారు. ఆ హంసికలు చూస్తున్నాయి, ఆహా మన యజమానురాలు ఎంత అందంగా నడుస్తోంది, ఎంత హుందాగా నడుస్తోంది, ఎంత ఉయ్యారంగా నడుస్తోంది, మనం కూడా ఇలా నడిస్తే బాగుండును అనుకున్నాయి. ఎదుటివారి నడక ఎంత బాగున్నా వాళ్ళలాగా నేను నడవకూడదు, నాలాగా నేను నడిస్తే మంచిది. ఎదుటివారిలాగా నడిస్తే నడక కుదరదు, పడక తప్పదు, పడిపోతాం, పడకెక్కాల్సి వస్తుంది. ఏ కాలో విరిగిందనుకోండి ప్రమాదం. మన నడక మనం నడిస్తే మంచిది. ఏ ఇద్దరి నడక ఒకే విధంగా ఉండదట. మనిషిని పోలిన మనిషి అయినా ఉండొచ్చునేమో, కానీ ప్రపంచంలో నడకను పోలిన నడక ఉండదు అని చెప్పారు శాస్త్రజ్ఞులు. అందువల్ల ఎవరి నడక వాళ్ళు నడిస్తే మంచిది, వాళ్ళ నడకేదో బాగుందని వాళ్ళలాగా మనం నడుద్దాం అనుకోక్కర్లేదు. కానీ ఈ హంసలకు అలాంటి సరదా పుట్టింది, పాపం అమ్మవారి నడకల్లాగా నడుద్దామని ప్రయత్నించాయట, కుదరటం లేదు, జారి పడిపోతున్నాయి, తొట్టుపాటు వస్తుంది, దెబ్బ తగులుతోంది, మళ్ళీ లేచి ఓసారి దురుపుకుని ఇంకోసారి ప్రయత్నం చేస్తున్నాయి. ఓసారి పడ్డాం కదా అని మానేయడం లేదు అమ్మవారు చూసింది. ఇంకో యజమానురాలిగితే ఏం చేస్తుందంటే వాటిని పిలిచి, ఏం పిచ్చి వేషాల, నాలాగా నడుస్తానంటేమిటి, ఉద్యోగంలో ఉండాలనే వద్దనా అని అడుగుతారు. కానీ అమ్మవారికి వాటి మీద అపరిమితమైన ప్రేమ కాబట్టి ఇవి నా నడకలను అనుకరించాలనుకుంటున్నాయే అని జాలిపడి తన నడకలు అనుకరించడానికి వీలుగా, ఇప్పుడు కొత్తగా నాట్యం నేర్చుకునేటప్పుడు నట్టువాంగం కొన్ని శబ్దాలు చేసి ఆ శబ్దం ఆధారంగా అడుగులు వేసే అవకాశాన్ని కల్పిస్తారు. ఓ మధురమైన సంగీతము రాగ తాళ లయాన్వితంగా వెలువడుతూ ఉంటే ఆ సంగీతానికి అనుగుణంగా అడుగులు వేసి నడక నేర్చుకోవడం తేలిక కాబట్టి తాను కాలు కదిపినప్పుడల్లా మనోహరమైన సవ్వడి వెలువడడానికి వీలైన మువ్వలు కలిగిన అందెలు తన పాదాలకు ధరించి అమ్మ నడవడం మొదలుపెట్టింది. ఇప్పుడు అమ్మ నడుస్తున్నప్పుడల్లా అమ్మ నడకలలోని ఆ సంగీత ధ్వనులకు వీలుగా నడిచి అమ్మ నడకలను అనుసరించగలిగే అవకాశం, అనుకరించగలిగే అవకాశం హంసలకు లభించింది. వాటి మీద ఎంత దయాగుణం అమ్మ నీకు అంటారు ఆదిశంకరులు.
పదన్యాస క్రీడా పరిచయమివ ఆరబ్ధు మనస స్ఖలంతస్తే ఖేలం భవన కలహంస స్ఖలంత
జారి పడిపోతున్నాయి అయినా కూడా నా జహతీ ఈ ప్రయత్నాన్ని విడిచిపెట్టడం లేదు. అత
తేషాం శిక్షాం వాటికి నేర్పాలి అని భావించి సుభగమణి మంజీరణి తచ్చలాదాచక్షాణం చరణకమలం చారుచరితే.
ఎంత పవిత్రమైన చరిత్ర కలిగిన దానివి తల్లి నువ్వు. వాటి మీద దయాగుణాన్ని పరిపూర్ణంగా కలిగి ఉండి ఆ హంసలు నీ నడకలను అనుకరించే అవకాశాన్ని వాటికి కలిగించడం కోసం మంచి మువ్వలు ధరించావు, మువ్వలు కలిగిన అందెలు ధరించావు కదమ్మా అన్నారు. ఇదేదో అమ్మవారికి అమ్మవారి భవనంలో ఉన్న పెంపుడు రాజహంసలకు సంబంధించిన వ్యవహారం కదా శంకరాచార్యుల వారు మనకెందుకు చెప్పినట్టు అనిపిస్తుంది మనకి. ఇందులో ఆయన అమ్మవారి నడకలను అనుకరించేవి హంసలు అన్నారు. ఈ హంస అనే మాట చాలా గొప్పగా ప్రయోగించారు ఆయన. హంస అంటే మనకు వెంటనే స్ఫురించదు కానీ దానికి ముందు చిన్న పదం చేర్చుకుంటే మనకు స్ఫురిస్తుంది. పరమహంస, రామకృష్ణ పరమహంస మనకు తెలుసు. ఎవరు పరమహంస అవుతారు అంటే తనలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో దాగి ఉన్న దైవీ తత్వాన్ని అవగాహనకు తెచ్చుకోగలిగిన వారు, అనుభవానికి తెచ్చుకోగలిగిన వారు పరమహంసలు అవుతారు. హంస ఎలాగైతే క్షీర నీర విభాగం చేయగలుగుతుందో పరమహంసలు కాగలిగిన వారు కూడా ఈ ప్రపంచంలో మంచి చెడులను విభాగం చేసి చెడును దూరంగా తరిమివేసి మంచిని మాత్రమే తమ హృదయంలో పెంచి పోషించుకుని మంచిని పెంచగలరు, మంచిని పంచగలరు, మంచిని ప్రతిపాదించగలరు, సృష్టి మొత్తాన్ని మంచిగా మార్చగలరు. అది మహాపురుషులైన వారు చేసే పని, పరమహంసలు చేసే పని. ఈ పరమహంసలు ఈ స్థితిని సంపాదించాలంటే అమ్మవారి మార్గాన్ని అనుసరించాలి. అలా అనుసరించడానికి వీలుగా అమ్మ తన కదలికల్లో నుంచి దివ్యమైన మనోహరమైన ధ్వనులు వచ్చేలాగా చేసింది. ఏమి ధ్వని వచ్చింది అంటే అమ్మవారి నడకల్లో నుంచి ఓంకారము ఆవిర్భవించింది. అమ్మ కదలికల్లో నుంచి ఆవిర్భవించిన దివ్యమైన ఓంకార నాదంలోని యథార్థ తత్వాన్ని గుర్తించి ఆ హంసలు పరమహంసలు కాగలిగాయి. అంటే మహర్షులైన వారు అమ్మను అనుసరించి, అమ్మను ఆశ్రయించి, అమ్మ దివ్య ఆశీర్వచన ఫలితంగా తమకు లభించిన ఓంకార నాదాన్ని జపించి తపించి పరమహంసలు కాగలిగారు అనే సత్యాన్ని ఆయన చెబుతున్నాడు. ఎందుకని హంసకి ఓంకారానికి సంబంధం పెట్టారు అంటే మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సాగించేటప్పుడు మనలో సోహం సోహం అనే నాదం వెలువడుతుంది కాబట్టి ఈ సోహం హంస రూపంలో ఉన్నది అనే సత్యాన్ని యోగశాస్త్రం మనకు తెలియజేసింది. అలా సామాన్య మానవుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసి ఆగిపోతాడు, సాధకుడైన వాడు ఉచ్ఛ్వాస నిశ్వాసాల చాటున దాగిన తనలోని హంసత్వాన్ని గమనించగలుగుతాడు, యథార్థంగా అనుభవానికి తెచ్చుకోగలుగుతాడు. ఆ స్థితి అమ్మ మనకు ప్రసాదించిన ఓంకార నాదంలో దాగి ఉన్నది కాబట్టి ఆమె ఓంకారేశ్వరి అనే సత్యాన్ని చమత్కారంగా ఈ చిన్న సన్నివేశ కల్పన ద్వారా ఆదిశంకరులు లోకానికి అందించినట్లుగా తెలుస్తుంది. ఇలా ఉంటుంది అద్భుతంగా సౌందర్యలహరి గ్రంథం అంతా కూడా. ఆయన చాలా చమత్కారమైన విశేషాలు సౌందర్యలహరిలో తెలియచేశారు. ఆయన అంటారు, అమ్మా నీ చనుబాల మాధుర్యం చాలా గొప్పదమ్మా మొన్న మనం అనుకున్నాం. బాల్యంలోనే అమ్మవారి చనుబాలు తాగలిగిన అదృష్టం శంకరాచార్యుల వారికి పట్టింది అని కైవల్యాశ్రమి పండితుడు చెప్పాడు అని. మరి నిజ జీవితంలో అలాంటి దివ్యమైన వైభవోపేతమైన స్థితి తనకు లభించింది అంటే ప్రపంచానికి అర్థం కావచ్చు కాకపోవచ్చు, కానీ అమ్మవారి స్తన్యపానం చేసిన అదృష్టవంతులు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్లే సాక్ష్యం అన్నాడు ఆయన. ఎవరు వాళ్ళు అంటే ఒక ఆయన గణపతి, ఇంకొక ఆయన కుమారస్వామి. శంకరాచార్య స్వామి అంటారు, అమ్మా
అమూ తే వక్షోజౌ అమృతరస మాణిక్యకుతుపౌ.
నీ స్తనద్వయం ఎలాంటిది అంటే అమృతాన్ని నింపుకున్న మాణిక్యపు గిన్నెల వంటిది. అందులో ఉండే అమృతాన్ని ఆస్వాదిస్తే ఆహా ఎంత బాగుంది అనిపిస్తుంది, ఈ ఆనందాన్ని వదులుకోవాలని అనిపించదు.
అమూతేవక్షోజవు అమృతరస మాణిక్య కుతుపౌ న సందేహ స్పందో నగపతి పతాకే మనసినః.
ఎవరయ్యా దీనికి సాక్ష్యం? పిబంతౌ తౌ యస్మాత్ అవిదితవధూ సంగరసికౌ కుమారౌ అద్యాపి ద్విరదవదన క్రౌంచదళనౌ. ద్విరదవదనుడు గణపతి, క్రౌంచదళనుడు కుమారస్వామి. వీళ్ళిద్దరూ నీ దగ్గర చేరి స్తన్యపానం చేశారమ్మా. చేస్తే వాళ్ళకు అనిపించింది హాయిగా అమ్మ ఒళ్ళో పడుకుని పాలు తాగుతుంటే ఎంత బాగుంది. మరి పసిపిల్లవాడుగా ఉన్నప్పుడు, చంటి పిల్లవాడుగా ఉన్నప్పుడు మాత్రమే అవకాశం ఉంటుంది. కాస్త పెరిగి పెద్ద అయితే ఆహారం మారిపోతుంది. అమ్మ చనుబాలు ఇవ్వదు, వేరే ఆహారం స్వీకరించాల్సి వస్తుంది. ఇంకా పెద్దవాడైతే, యవ్వనం వస్తే వివాహం జరుగుతుంది, భార్యాసంగమ సుఖం లభిస్తుంది. అది కూడా ఏమంత గొప్ప విషయం కాదు, అది మాకు తెలియదు, అది మాకు అక్కర్లేదనుకుని ఆ కుమారస్వామి ఆ గణపతి నేటికి అమ్మ ఒడిలో పడుకుని పాలు తాగే పసిపిల్లలుగానే ఉండిపోయారు. వాళ్లే సాక్ష్యం అమ్మవారి పాలలో ఇంత మాధుర్యం ఉంది అని చెప్పడానికి. అందువల్ల అమ్మా నీ స్తన్యపాన మహిమ ఎంత గొప్పది తల్లి అని చమత్కారంగా వర్ణించాడు ఆయన. మనకు ఆశ్చర్యం కలుగుతుంది, వాళ్ళు చంటి పిల్లలుగా ఉండిపోయారా, పెద్దవాళ్ళు కాలేదా, యుక్త వయస్సు రాలేదా, భార్యాసుఖం వాళ్ళకి తెలియదా, వాళ్ళు వివాహాలు చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోయారని సందేహం కలుగుతుంది. గణపతికి వేళ పెళ్లి చేస్తున్నాం మనం, సిద్ధి బుద్ధి ఇద్దరు భార్యలు ఉన్నారని చెబుతున్నాం. అలాగే కుమారస్వామికి కూడా పెళ్లి చేస్తున్నాం, వల్లి దేవసేన ఇద్దరు భార్యలు ఉన్నారని. ఇది పురాణాల్లో కూడా కనపడుతుంది, వ్యాసుల వారు పురాణ కథల ద్వారా చెప్పారు. మరి వ్యాసుల వారు చెప్పింది యథార్థమైతే శంకరాచార్యుల వారు చెప్పింది అసత్యం కావాలి, శంకరుల వారు చెప్పింది సత్యమైతే వ్యాసుల వారు అబద్ధం చెప్పారు అనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక పరమసత్యాన్ని కథారూపంలో అందంగా చెప్పడం పురాణ రచనకు లక్ష్యం కాబట్టి వ్యాసమహర్షి ఒక అద్భుత రహస్యాన్ని దాచి చెప్పారు అనిపిస్తుంది. అందుకనే శంకరాచార్యుల వారు వారిద్దరూ బ్రహ్మచారులే, బ్రహ్మచారిణే నమః అనే మాట గణపతిని పూజించే సందర్భంలోనూ కుమారస్వామిని పూజించే సందర్భంలోనూ కూడా కనపడుతుంది మనకి. షష్ఠి నాడు ఉపవాసం ఉండి ఎవరైనా బ్రహ్మచారికి సుబ్రహ్మణ్యుడి రూపంలో బ్రహ్మచారిని ఆరాధించే సంప్రదాయం కూడా ఉంది. ఒక పక్కన సంప్రదాయం ఇలా కనిపిస్తోంది, మరో పక్కన వల్లి దేవసేన ఇద్దరు భార్యలు ఉన్నారు అని అనిపిస్తున్నది. ఆశ్చర్యకరమైన సంగతి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే గణపతి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వినాయక చతుర్థి వెనకయ్య చవితి అనాలి. ఆ వెనకయ్య చవితి నాడు ఏం జరుగుతోంది అని చూస్తే ఆకాశమండలంలో ఒక అద్భుతం కనపడుతుంది ఖగోళంలో. అదేమిటి అంటే చంద్రుడు హస్తానక్షత్రంలో ఉంటాడు. చంద్రుడు హస్తానక్షత్రంలో ఉన్నప్పుడు మాత్రమే ఆ పండగ మనం చేసుకుంటాం. ఎప్పుడైనా చవితి ఒకరోజు, హస్తానక్షత్రంలో ఉండడం ఒకరోజు వస్తే వినాయక చవితి 3వ తారీఖా 4వ తారీఖా అని మనకు సందేహం వస్తుంది. ఏదో మనకు కాస్త తెలుసుకుని ప్రిన్సిపాల్ గారు అడిగారు అనుకోండి, ఎందుకైనా మంచిది 2 రోజులు ఇచ్చేద్దామండి, గొడవలేదు అంటాం మనం. ఏదైనా కార్యక్రమాలకు వెళ్ళడానికి వీలుగా ఉంటుంది సెలవు పెట్టకుండానే. కానీ 2 రోజులు వరకు ఒకరోజే ఇస్తారు, ప్రభుత్వం కూడా ఏదో ఒకరోజే నిర్ణయిస్తుంది. ఇలాంటి మీమాంస వస్తుంది. నక్షత్రం చాలా ప్రధానం. హస్తానక్షత్రం ఉండగా ఆయనకి అది జరిగింది కాబట్టి హస్తిముఖుడు అని పేరు ఆయనకి. ఆయన గణాధ్యక్ష పదవిని స్వీకరించిన రోజు అది. కాబట్టి హస్తానక్షత్రానికి చాలా ప్రాధాన్యం ఉంది. చంద్రుడు హస్తానక్షత్రంలో ఉండగా ఈ వినాయకుడి వ్యవహారం కనపడుతోంది అంటే ఏమిటి అంటే మనకు తెలుసు, చంద్రుడు మనస్కారకుడు. జ్యోతిష శాస్త్రంలో మనస్సుకి చంద్రుడికి చాలా సంబంధం ఉందని పెద్దలు చెబుతారు. ఇప్పటికీ ఎవరైనా మానసికమైన క్లేశాలు కలిగి జ్యోతిష్ శాస్త్రవేత్త దగ్గరికి వెళితే చంద్రగ్రహం ఎక్కడుందో చూసి దానికి కావలసిన శాంతి కలాపం అంతా వాళ్ళు తెలియచేస్తారు. ఎందుకని అంటే విరాట్ పురుషుడి యొక్క మనస్సు నుంచి చంద్రుడు ఆవిర్భవించాడు కాబట్టి మనందరి మనస్సుల మీద చంద్రుడు ప్రభావాన్ని చూపిస్తాడు. చంద్రమా మనసో జాత చక్షో సూర్య అజాయత. ఎక్కడున్నాడు ఈ చంద్రుడు? హస్త నక్షత్రంలో ఉన్నాడు. హస్త అంటే ఒక నక్షత్రం కాదు, కొన్ని నక్షత్రాల సముదాయం. ఆ నక్షత్రాలన్నీ చుక్కలన్నీ కలపండి, ఓ బొమ్మ వస్తుంది సరదాగా ఇవాళ పత్రికల్లో చూపించినట్టుగా ఆ నక్షత్రాలన్నీ అలా కలుపుకుంటూ వెడితే చాచి ఉంచిన కుడి అరచేయి ఆకారం కనిపిస్తుంది కాబట్టి దానికి హస్త అని పేరు పెట్టారు. హస్తలో చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు అంటే మనస్సు, హస్త అంటే చెయ్యి. మనస్సు చేతిలో ఉంది. మనస్సు చేతిలో ఉంటే ఏం జరుగుతుందండి? మనస్సులో చాలా ఉద్దేశాలు ఉంటాయి. చేయలేకపోతున్నానండి, చాలా ఉద్దేశాలు ఉన్నా అంటాడు. అంటే మనస్సు క్రియలోకి రావడం లేదన్నమాట. మనస్సు చేతిలో ఉంటే అనుకున్న పనులు చేస్తాడు, కార్యసిద్ధి కలుగుతుంది. కాబట్టి మనస్సు చేతిలో ఉండడం కార్యసిద్ధికి సంబంధించిన లక్షణం కాబట్టి సిద్ధికి అధిపతి ఆయన. పతి అన్నారు కదా, సిద్ధి అన్నారు కదా, సిద్ధి అనే పేరు ఏదో ఆడపిల్ల పేరులా ఉంది, పతి అంటే భర్త కదా, కాబట్టి సిద్ధి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ లక్షణం బుధగ్రహానికి చెందింది. బుధగ్రహం బుద్ధికి సంబంధించింది కాబట్టి బుద్ధికి అధిపతి. కార్యసిద్ధి కలగాలంటే బుద్ధి బాగుండాలి. బుద్ధి చక్కని ప్రణాళిక వేస్తుంది. ఈ ప్రణాళిక వల్ల విజయం లభిస్తుంది. చూడండి ఎంత గొప్ప సంప్రదాయమో మనది. మనం ఏదో విఘ్నేశ్వర పూజ చేస్తాం, కొంచెం సంప్రదాయం మార్చుకున్నారనుకోండి, వాళ్ళు విశ్వక్సేన ఆరాధన చేస్తారు. భద్రాచలంలో శ్రీ సీతారామ కళ్యాణం జరిగే శ్రీరామనవమి నాడు విశ్వక్సేన పూజ చేస్తారు. వాళ్ళు ఏమంటారు, జయా సూత్రవతి సమేత విశ్వక్సేనం ఆవాహయామి స్థాపయామి పూజయామి అంటారు. ఆయనకు కూడా ఇద్దరు భార్యలు, ఆ విశ్వక్సేనుడు కూడా. ఒక ఆమె పేరు జయా, ఇంకొక ఆమె పేరు సూత్రవతి. చూడండి, ఇవే పేర్లు. సిద్ధి అంటే కార్యసిద్ధి, అదే జయమంటే. బుద్ధి అంటే తన బుద్ధితో ఒక ప్రణాళికా సూత్రాన్ని రచిస్తాడు, ఈ ప్రణాళికా సూత్రం ప్రకారం పనిచేస్తే కార్యసిద్ధి కలుగుతుంది. ఇక్కడ బుద్ధి సిద్ధి అంటే ఏమిటో అక్కడ సూత్రవతి జయ అంటే కూడా అదే. అంటే పేర్లు మారినా, పేరు మారినా తీరు మారలేదు, సంప్రదాయం మారినా సందేశం మారలేదు, అంతరార్థం మారలేదు. ఇంత గొప్ప సంప్రదాయానికి వారసులుగా ఉండి వేరువేరు నామరూప భేదాలతో ఉండే దైవతత్వం విషయంలో తబ్బిబ్బు పడవలసిన అవసరం మనకు లేదని చెప్పడానికి ఆ సంప్రదాయం అలాంటి అద్భుత రహస్యాన్ని తెలియచేస్తుంటే, సిద్ధి అంటే కార్యసిద్ధి, బుద్ధి అంటే కార్యసిద్ధికి కావలసిన సక్రమమైన ప్రణాళిక రచన చేయగలిగిన బుద్ధి, ఈ రెండింటికి ఆధిపత్యాన్ని కలిగిన వాడు వినాయకుడిని చెప్పడమే సిద్ధి బుద్ధిపతి అంటే. పౌరాణికంగా చమత్కారంగా కథాకల్పన చేశారు. అలాగే దేవసేనాపతి అంటే దేవతల సేనాధ్యక్షుడు, సైన్యాధ్యక్షుడు ఆయన. కుమారస్వామి సనత్కుమారుడు సనత్సుజాత, సనత్కుమార సనక సనందనాదులనే పేర్లు కలిగిన నలుగురు బ్రహ్మమానసపుత్రుల్లో ఒకడైన సనత్కుమారుడే కుమారస్వామి రూపంలో ఆవిర్భవించాడు. ఆయన తపస్సు చేసుకుంటుండగా ఆయనకు ఒక కల వచ్చింది. ఏమని కల వచ్చింది? దేవతలతో దానవులతో యుద్ధం, దేవతలకి దానవులకి యుద్ధం జరుగుతున్నప్పుడు దేవతల పక్షాన సైన్యాధ్యక్షుడుగా ఉన్నట్లు. ఇదేమిటి ఆశ్చర్యంగా ఉంది అని అడిగాడు బ్రహ్మదేవుణ్ణి. నీ కళ నిజమవుతుందయ్యా, ఊరికి రాలేదు ఈ కళ అన్నాడు. తర్వాత ఆయన సుబ్రహ్మణ్యుడిగా మారాక దేవతల సైన్యాధ్యక్షుడిగా ఉండి తారకాసుర సంహారాన్ని సాగించిన విశేషం మనకు పురాణ కథల్లో కనపడుతుంది. అందువల్ల ఇలాంటి లక్షణాలు చూస్తే ఆయన దేవసేనకు పతి తప్ప దేవసేన అనే అమ్మాయికి భర్త అని కాదు. అలాగే కుండలిని శక్తికి అధిపతి కుమారస్వామి. కుండలిని శక్తి మనలో సార్ధ త్రివలయాకారిణి సుప్త భుజంగ ఆకార రూప, మూడు చుట్టలు చుట్టుకుని నాలుగవ చుట్ట సగం చుట్టుకుని తల లోపలికి పెట్టుకుని నిద్రపోతూ ఉన్న సర్ప ఆకృతిలో ఉంటుంది అన్నారు. సర్పం వలె ఉంటుంది, అది సర్పం కాదు. అందుకని ఆ కుండలినికి సంస్కృత భాషలో వల్లి అంటే చుట్టలు. కుండలిని అలా చుట్టలు చుట్టుకుని ఉండడాన్ని వల్లి అన్నారు. కాబట్టి కుండలినికి అధిపతి కాబట్టి ఆయన వల్లీపతి. కాబట్టి వల్లీ దేవసేన కూడా ఆడపిల్లల పేర్లు కాదు, సిద్ధిబుద్ధి కూడా ఆడపిల్లల పేర్లు కాదు. అంతరార్థాన్ని కథారూపంలో పురాణాలు చెప్పాయి. అంతరార్థాన్ని గురించి అన్వేషించమని శంకరాచార్యుల వారు చెబుతున్నారు అని తెలుస్తుంది. అలా అమ్మవారి దివ్య వైభవాన్ని చెబుతూ కుమార గణనాథ అంబా అని లలితా సహస్రనామంలో ఒక నామం ఉంది. కుమారస్వామికి గణనాథునికి తల్లి. ఆ నామాన్ని వ్యాఖ్యానించి అద్భుత రహస్యాన్ని వివరించడానికి అన్నట్లుగా శంకరాచార్యస్వామి ఈ శ్లోక రచన చేశారు. ఇలా సౌందర్య లహరిలో అపారమైన దివ్యమైన ఆధ్యాత్మిక తత్వ అమృత రహస్య విశేషాలన్నింటినీ కూడా ఒక్కొక్క శ్లోకం చాటున పొదిగి అందించారు ఆదిశంకరులు అనిపిస్తుంది. శివ మానస పూజ అనే అద్భుతమైన రచన చేశారు. కేవలం పైకి కనిపించే పూజాద్రవ్యాలు కాక సాధకుడైన వాడు తన హృదయాన్నే పూజాద్రవ్యాల రూపంలో సమర్పించినప్పుడు కలిగే దివ్యమైన ఫలితం ఏమిటో, ఆ అనుభూతి ఏమిటో ఆయన తెలియచేశారు. మానవుడు నిత్య జీవితంలో కొంతసేపు తపస్సు చేయడం, కొంతసేపు పూజ చేయడం కాక జీవితమే తపస్సుగా మారాలి. ఓ 40 రోజులు దీక్ష తీసుకున్నాడు, ఈ 40 రోజులు పద్ధతిగా ఉన్నాడు, 41వ రోజు ఎప్పుడు వస్తుందిరా అని ఎదురు చూస్తే అది దీక్ష కాదు, శిక్షే. 40 రోజులు ఆ పని చేసినవాడు 41వ దీక్ష అనేది పూర్తయిపోయినా కూడా ఆ విధానాలు, ఆ పవిత్రత, ఆ క్రమశిక్షణ, ఆ సంప్రదాయం, ఆ నడవడిక కొనసాగితే ఆ దీక్ష వల్ల ప్రయోజనం. కొన్నాళ్ళు ఒక పద్ధతిగా బతకడానికి అలవాటు పడ్డవాడు తర్వాత అదే పద్ధతిని కొనసాగిస్తే ఆ పద్ధతి వల్ల ప్రయోజనం. ఎప్పుడైపోతున్నారా దేవుడు అనుకుంటే ఏం ఉపయోగం? అందువల్ల మానవుడైన వాడు అభ్యాసవశంగా సాధించే స్థితిలో కొన్ని గంటల సేపు, కొన్ని రోజుల పాటు చేసే ఆధ్యాత్మిక సాధన నిత్య జీవితంలో చేసే ప్రతి పనిని ఆధ్యాత్మిక సాధనగానే మార్చి జీవితం అంతా తపస్సే చేస్తున్నాననే అనుభూతిని కలిగించి ప్రతి క్షణము అతను పవిత్రంగా పద్ధతిగా పరోపకార గుణం కలిగిన వాడుగా ప్రవర్తించాలనే సత్యాన్ని మనకు తెలియచేయడానికి ఆయన శివమానస పూజ చేసి, ఆ శివమానస పూజలో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవ ఆరాధనం, నేనేం చేస్తున్నా అది నీ పూజే అన్నాడు. అంటే మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించి ఏం చేసినా పూజే కదా అని అర్థం కానే కాదు. నేను ఏమి చేసినా అది నీ పూజే. నీ పూజ చేసేటప్పుడు ఎలాగైతే పద్ధతిగా ఉంటానో, పవిత్రంగా ఉంటానో, జీవితంలో ప్రతి పని చేసేటప్పుడు అలాగే ఉంటాను సుమా అనే భావాన్ని తెలియజేస్తోంది తప్ప అది ఏం చేసినా పూజే అన్నారు కదా, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చులే అని పర్మిషన్ ఇవ్వడానికి కానే కాదు. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవ ఆరాధనం, ఇదే భావాన్ని సౌందర్యలహరిలో కూడా మరో సందర్భంలో ఆయన తెలియచేశారు, శివానందలహరిలోనూ తెలియజేశారు. మానవుడు నిత్య జీవితంలో కొంతసేపు చేయడం ఆధ్యాత్మిక సాధన కాక జీవితం అంతా సాధనగా మలచుకోవడం ఆధ్యాత్మిక సాధనకు పరమ ప్రయోజనము అనే సత్యాన్ని ఆదిశంకరులు మనోహరంగా వ్యక్తం చేశారు. మొత్తం అద్వైత సిద్ధాంతానికి సంబంధించిన తత్వం అంతా ఆత్మస్వరూపమే, సృష్టి అంతా నిండి ఉన్నది అనే సిద్ధాంతం అయితే దీన్ని ఒకే ఒక్క శ్లోకంలో ఆయన చెప్పారు అనుకున్నాం. జ్యోతిర్బ్రాహ్మణం అనే పేరుతో బృహదారణ్యక ఉపనిషత్తులోని ఒక భాగాన్ని దృష్టిలో ఉంచుకుని ఒకే ఒక్క శ్లోకంగా మలచి అందించారు ఆదిశంకరులు. ఆ శ్లోకంలో జనక మహారాజు, ఆయన ఆస్థానంలో గురువుగారుగా ఉన్న యాజ్ఞవల్క్య మహర్షి, వారిద్దరి మధ్య సంభాషణ. కొన్ని విద్యలన్నీ నేర్పిన తర్వాత గురువుగారు శిష్యుడికి ఆ విద్య ఎంతవరకు పట్టుబడిందో తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలు వేస్తారు. ఎంతవరకు అర్థమైంది అని గురువుగారు అడుగుతున్నారు. ఒరే అబ్బాయి, ప్రపంచంలో చాలా వస్తువులు నువ్వు చూస్తున్నావు కదా, ఏ వెలుగుతో చూస్తున్నావు, కిం జ్యోతిస్తవా? శిష్యుడు అన్నాడు, గురువుగారు ప్రపంచంలో చాలా వస్తువులు నాకు కనపడుతున్నాయి, ఒక వెలుగు దాని మీద పడ్డప్పుడు కనపడుతున్నాయి, పగటి వేళ సూర్యుడు వెలుగు వాటి మీద పడుతోంది నాకు కనపడుతున్నాయి, రాత్రి వేళ చంద్రుడు నక్షత్రాలు దీపాలు. భానుమాన్ అహని మే రాత్రౌ ప్రదీపాదికం కిం జ్యోతిస్తవ, భానుమాన్ అహని మే రాత్రౌ ప్రదీపాదికం. ఓహో, అలాగా. స్యాత్ ఏవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహి. ఈ సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, నక్షత్రాలున్నాయి, దీపాలున్నాయి అంటున్నావు కదా, వీటి కాంతి పడితే మిగతా వస్తువులను చూసావు, బానే ఉంది, మరి దేని వెలుగు పడితే వీటిని చూసావు, ఇవి ఎలా చూడగలుగుతున్నావు? రవి దీప దర్శన విధౌ కిం జ్యోతిరాఖ్యాహి. శిష్యుడన్నాడు, అదేవిటి గురువుగారు, కళ్ళున్నాయి కదా నాకు, కంటికి ఒక వెలుగుంది, ఈ కంటిలో ఉన్న వెలుగు ద్వారా సూర్య చంద్ర దీపాదులను నేను దర్శించగలుగుతున్నాను. మే చక్షుహు. చాలా బాగుంది రా అబ్బాయి, అయితే ఒక విషయం ఉంది, కొన్ని సందర్భాల్లో నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు కూడా నీకు కొన్ని రకాల దృశ్యాలు కనపడతాయి, అదెందువల్ల జరుగుతోంది? కళ్ళే గనక చూసేటట్లయితే మూసుకున్న కళ్ళకు ఎలా దృశ్యాలు కనపడుతున్నాయి? తస్య నిమీలనాది సమయే కిం. ఆయన అన్నాడు, ఇది వరకు చూసినందువల్ల ఆ ఆకారం మీద ఒక అవగాహన ఏర్పడుతుందండి, అది బుద్ధిలో పనిచేస్తూ ఉంటుంది, బుద్ధి పనిచేస్తున్న కారణంగా కన్నులు మూసుకున్నప్పుడు కూడా దృశ్యాన్ని చూడగలుగుతాము. ధీహి. ఓహో, బుద్ధిని గురించి చెప్పావా, నిజమేనయ్యా బుద్ధిమంతుడు నువ్వు, బుద్ధి ఉంది అని చెప్పావంటే చూస్తే కదా చెప్పాలి, బుద్ధిని దేంతో చూసావు? ధియో దర్శనే కిం. శిష్యుడు బాగా ఆలోచించాడు, బుద్ధి ఉంది, బాగానే ఉంది, కానీ బుద్ధి వల్ల చూస్తున్నాను అంటున్నాను, కానీ బుద్ధిని దేంతో చూస్తాను, ఏమో అదంతా నాకు తెలియదండి, నేను చూశాను అంతే అన్నాడు. తత్ర అహం. అప్పుడు గురువుగారు అన్నారు, నువ్వంటున్న ఆ నేనే అసలైన వెలుగు సుమా. అతో భవాన్ పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో. ఓహో, అదే నేనా, ఇప్పుడు నేను జ్యోతిస్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని గుర్తించగలిగాను అని శిష్యుడు ఆనందాన్ని ప్రకటించాడు. చిత్రంగా గురు శిష్య సంభాషణ రూపంలో ఈ ప్రపంచములోని వెలుగులకు మూలభూతమైన యథార్థమైన వెలుగు ఆత్మజ్యోతిశేసుమా, ఆత్మజ్ఞానమనే దివ్యమైన చైతన్యము గొప్ప కాంతి రూపంలో సాధకుడి హృదయంలో ఉన్నప్పుడు ఆ జ్ఞానకాంతే సృష్టిలోని సకల జీవరాశులలోని ఏకత్వాన్ని దర్శింపచేస్తుందని అద్వైత సిద్ధాంత వైభవాన్ని చాలా చమత్కార సుందరంగా ఒక్క శ్లోకంలో చెప్పి దీనికి ఏదో పేరు పెట్టకుండా ఏకశ్లోకి అన్నాడు ఆయన. ఒకే ఒక్క శ్లోకం, ఈ ఒక్క శ్లోకంలోనే మొత్తం ఆధ్యాత్మిక తత్వ వైభవ విశేషాలన్నీ కూడా, అద్వైత రహస్యాలన్నింటినీ కూడా గుదిగుచ్చి ఆయన అందజేసినట్లుగా కనపడుతుంది. ఇలాంటి మహానుభావుడు తల్లికి మాట ఇచ్చాడు, అంత్యక్రియలు చేస్తున్న సందర్భంలో అవసాన దశలో నేను వస్తానని వచ్చాడు, ఆమెకు ఆనందాన్ని కలిగించాడు, ఆమెకు సంతృప్తిని కలిగించాడు, మాట ఇచ్చిన ప్రకారం వచ్చాడని తల్లి మురిసిపోయింది. ఆమె కోరిక మేరకు శివభుజంగ ప్రయాత స్తోత్రం చేసి శివదర్శనం చేయించాడు, ఆమెకు విష్ణుభుజంగ ప్రయాత స్తోత్రం చేసి విష్ణు దర్శనం కలిగించాడు. ఇలా అద్భుతమైన దేవతామూర్తులను ఆవాహనం చేయగలిగిన వశ్యవాక్కు కలిగిన మహానుభావుడు కాబట్టి, ఆ తపశ్శక్తి వాగ్రూపంలో వచ్చింది కాబట్టి ఆ మాతృమూర్తి పులకించిపోయింది, ఆమె పుణ్యం ఫలించింది, ఇలాంటి బిడ్డ కలిగినందువల్ల ఆమె దేవతామూర్తుల దర్శనాన్ని పొందగలిగింది, అంతిమ కాలంలో ఆమెకు మోక్షమే ఇక. ఆమె కన్ను మూసింది. ఆడిన మాట ప్రకారం అంత్యక్రియలు చేయాలి, అంత్యక్రియ చేస్తే సన్యాస దీక్ష భంగమవుతుంది, చేయకపోతే వాగ్దాన భంగం అవుతుంది. అందుకని తాను స్వయంగా అగ్నిని ఏర్పాటు చేయడం సన్యాస ధర్మానికి విరుద్ధం కాబట్టి, కర్మ నిషేధం కాబట్టి సన్యాసి అయిన వాడికి, ఆయన అక్కడున్న గృహస్థులందరినీ అడిగాడు నిప్పివ్వండి అని. ఈయన సన్యాస దీక్ష తీసుకున్నాడు కదా, గొప్పవాడైపోయాడు, మన మధ్యలో ఉండేవాడు, ఏం చేస్తాడో చూద్దామని వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. శంకరాచార్యస్వామి పద్మాసనం వేసుకుని కూర్చుని యోగ అగ్ని ఆధారంగా తాను ప్రత్యేకించి తనలో ఉన్న చిదగ్నిని ఆధారం చేసుకుని తాను ప్రత్యేకించి క్రియాకలాపం రూపంలో కర్మ ద్వారా చితి ముట్టించవలసిన పని లేకుండా తల్లి చితికి నిప్పంటుకునేలాగా చేసి అంత్యక్రియలు నిర్వహించాడు. సన్యాస దీక్షకు భంగం కలగలేదు. తల్లికిచ్చిన మాట నెరవేరింది. వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. వాళ్ళ కళ్ళకు కట్టిన పొరలు తొలగిపోయాయి. పొరపాటు చేశామనుకున్నారు. శంకరాచార్య స్వామి యొక్క యథార్థమైన గొప్పతనాన్ని గుర్తించారు. పుస్తకాలు పైనుంచి కిందికి మేము కూడా చదివాము. యోగాగ్ని ఉందని మాకు తెలుసు. చిదగ్ని అంటే ఏమిటో మాకు తెలుసు. చెప్పమంటే కొన్ని రోజుల పాటు చెబుతాం, కానీ దాన్ని అనుభవానికి తెచ్చుకోవడం మాకు తెలియదయ్యా. అది నువ్వు చేసావు, ఎంతటి వాడివి, నువ్వేం చదివావో చెప్పు అన్న. నా వెంట రెండు అన్నాడు ఆయన. ఓహో, ఈయన చదివిన ఉద్గ్రంథం ఏదో ఎక్కడో దాచి ఉంటాడనుకుని వచ్చారు. గంగానది తీరానికి వచ్చారు. ఆ గంగానదిలో ప్రవహిస్తున్న, అఖండంగా ప్రవహిస్తున్న గంగా జలంలో తన దండాన్ని ముంచాడు. అలా పైకి లేవనెత్తాడు. ఆ తడిసిన ఆ దండం నుంచి ఒక్కొక్క చుక్క నీటి బొట్టు రాలుతున్నది. ఆయన అన్నాడు, అఖండంగా ప్రవహిస్తున్న ఈ గంగానది ఎలాంటిదో, అనంతమైన జ్ఞానం అలాంటిది. నువ్వేం చదివావు అన్నారు కదా, నేను నేర్చుకున్నది ఈ దండం నుంచి రాలిపడుతున్న ఒక బిందువు అన్నాడు ఆయన. అద్వైత సిద్ధాంతాన్ని లోకానికి అనుగ్రహించిన జగద్గురు అయిన ఆదిశంకరులు సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించి, శారదాపీఠాన్ని అధిరోహించి కాశ్మీరంలో జగద్గురువుగా విఖ్యాతిని అందుకున్న ఆ మహానుభావుడు ఇంతటి మాట అంటే ఇక సామాన్యుడైన మానవుడు ఏమనుకోవాలి? మానవుడు ఎంత ఎదిగినా, ఎంత ఒదిగి ఉండాలో, తనకు ఏది తెలిసినా ఈ తెలియడం కేవలం పరమేశ్వర అనుగ్రహం వల్ల మాత్రమే తప్ప తన ప్రత్యేకత కానే కాదని ఎలా గుర్తించవలసిన అవసరం ఉన్నదో, తన జీవిత సన్నివేశాల ద్వారా లోకానికి ఒక మహత్తర సందేశాన్ని ఇచ్చిన మహానుభావుడు ఆదిశంకరుడు కాబట్టి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు ఏ పరమ లక్ష్యంతో అవతరించాయో, ఏ మహత్తర సత్యాన్ని లోకానికి ప్రబోధం చేస్తున్నాయో, ఆ మహత్తర సత్యాన్ని లోకానికి అనుగ్రహించిన మహానుభావుడు ఆయన కాబట్టి ఆయన విషయంలో పెద్దలైన వారు చమత్కారంగా చెప్పారు. శాస్త్రాలు ఇంకా అనేకమైన గ్రంథాలు ఊరికే అలా చెప్తూ ఉంటాయి. అవి ఎలాంటివి అంటే, తావద్గర్జంతి శాస్త్రాణి జంబుకా విపినేయథా, నక్కలు కూస్తూ ఉంటాయట. ఎప్పటి వరకు కూస్తూ ఉంటాయి? మహాశక్తి యావత్ గర్జంతి యావత్ వేదాంత కేసరి. అసలైన వేదాంత కేసరి అయిన శంకరాచార్యుల వారి గళం నుంచి అద్భుతమైన వాంగ్మయం వెలువడేటంత వరకే మిగిలిన వారు ఎవరు మాట్లాడినా కూడా శంకరుల వాంగ్మయం పరమ విశిష్టమైనదని ప్రపంచమంతా అంగీకరించింది. పెద్దలు ప్రస్తుతం రాజమండ్రి పట్టణంలో ఉంటున్నారు. కాశీపట్ల సత్యనారాయణ గారు ఆయన చమత్కారంగా ఆయన మాట అన్నారు. అద్వైతం అనే పదానికి ముందు ఇంకేమైనా కొన్ని మాటలు చేరిస్తే అద్వైతం కంటే గొప్పదనుకోవడానికి వీల్లేదని ఓ చిత్రమైన ఉదాహరణ చమత్కారంగా చెప్పారు ఆయన. కలెక్టరు చాలా గొప్పవాడు. ఆయనకు ముందు ఇంకో కొన్ని పదాలు పెడితే కొన్ని ఉద్యోగాలు వస్తే వస్తాయి, కానీ వాళ్ళెవరు కలెక్టర్ కంటే గొప్పవాళ్ళు కారు అన్నాడు ఆయన. బిల్ కలెక్టర్ అన్నాం, ఆయన కలెక్టర్ కంటే గొప్పవాడు ఏం కాదు, పేరు పెద్దగా ఉండొచ్చు. కానీ అద్వైతంకి ముందు కొన్ని పదాలు చేర్చి ఆ పదాన్ని మార్చినా కూడా అద్వైతం కంటే ఏది గొప్పది కాదు అన్న పరమసత్యాన్ని పరమాద్భుతంగా ఆదిశంకరులు లోకానికి నిరూపించారు. అంతటి దివ్యస్థితిని మానవాళికి అనుగ్రహించడం కోసం అవతారమూర్తిగా, కారణజన్ముడిగా దిగివచ్చి సామాన్య మానవుడి స్థితిని వైభవపేతమైన స్థితికి తీసుకురావడానికి తన జీవితాన్ని ధారపోసిన ఆ మహానుభావుడు మరి చాలా స్వల్పకాలంలోనే తరలి వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తి ఎంతకాలం బ్రతికాడని కాదు, ఎంత సార్థకంగా బ్రతికాడు, లోకానికి ఏ మహోపకారం చేశాడన్నదే ముఖ్యం. ఆదిశంకరులు చిత్రమైన లీలామయమైన జీవితాన్ని గడిపి తాను ఏ మహత్తర కార్యాన్ని సాధించడానికి వచ్చారో ఆ పని పూర్తి చేసుకుని వ్యాజంగా ఒక వ్యాధిని తన శరీరంలో ప్రవేశపెట్టుకుని ఆయన కైలాసానికి వెళ్ళిపోయారు కేదారక్షేత్రం నుంచి. ఆ వెళ్లే ముందు ఆ కేదారక్షేత్రంలో చిత్రమైన సన్నివేశాన్ని కల్పించారు. అక్కడ వేడినీటి నది ఏర్పాటు చేశారు ఆయన. తన తపశ్శక్తి ద్వారా నదీదేవతను ప్రార్థిస్తే అక్కడ నదీ జలం వేడినీరుగా మారిపోయింది. ఇది శంకరాచార్య స్వామి తన తపశ్శక్తి ద్వారా లోకోపకారకమైన స్థితిలో తపశ్శక్తిని వినియోగించిన విధానంలో కనిపించే ఒక అద్భుతమైన లక్షణంగా మనకు కనిపిస్తోంది. మరి రేపటి రోజున శంకరాచార్య జయంతి అంటున్నాం. శ్రీముఖ సంవత్సరంలో వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆయన ఆవిర్భవించారు అంటున్నాం. ఎవరైనా పుట్టినరోజు పండుగ జరుపుకుంటే మనం ఏం చేస్తాం, నూతన వస్త్రాలు ఇస్తాం. మనం కూడా ఇప్పుడు మనమందరం శంకరాచార్య స్వామికి రేపటి రోజున నూతన వస్త్రాలు ఇవ్వాలి. ఏమి నూతన వస్త్రాలు ఇస్తాం? భగవద్గీత చెప్పింది, శిథిలమైపోయిన వస్త్రాన్ని వదిలివేసి నూతన వస్త్రాన్ని ధరించినట్లుగా శిథిలమైపోయిన శరీరాన్ని వదిలివేసి కొత్త శరీరాన్ని ధరిస్తాడు జీవుడు అని. ఆయన ధరించిన శరీరం శిథిలమైపోయింది, ఆయన వదిలేశారు, వెళ్ళిపోయారు. మనందరికీ ఇప్పుడు కొత్త బట్టలు ఉన్నాయి, మన శరీరాలు బాగానే ఉన్నాయి. ఈ శరీరము, ఈ శరీరంలో ఉన్న ఇంద్రియాలు, ఈ శరీరంలో ఇంద్రియాల నడుపుతున్న మనస్సు, వీటిని శంకరాచార్యుల వారు నిరూపించిన దివ్యమైన ఆధ్యాత్మిక తత్వాన్ని అవగాహన చేసుకుని దాన్ని ఆచరణ పెట్టేలో ప్రయత్నం మనం చేయగలిగితే శంకరాచార్య స్వామికి నిజమైన పుట్టినరోజు కానుక మనం ఇచ్చినట్లవుతుంది, నూతన వస్త్రాలు సమర్పించినట్లవుతుంది. ఆ దివ్యమైన స్థితిని, శక్తియుక్తులను కూడా పరమాత్మే మనకు అనుగ్రహించాలి. ఆ శారదా పరమేశ్వరి అలాంటి దివ్యస్థితిని మనందరిపై వర్షించుగాక, మనకు అనుగ్రహ వర్షాన్ని మనపై కురిపించుగాక అని ఆకాంక్షిస్తూ 4 రోజుల పాటు శంకరాచార్య జీవిత వాంగ్మయాలను ఒక్కసారి మననం చేసుకునే మహద అవకాశాన్ని ఇచ్చిన శారదా పరమేశ్వరి పాదారవిందాలకు మరొక్క మారు ప్రణమిల్లుతూ, సౌజన్యమూర్తులు శ్రీ హరిప్రసాదరావు గారు చక్కని కార్యక్రమాలకు ఈ వేదికని వినియోగిస్తూ, తాము తరిస్తూ 10 మంది తరించడానికి కావలసిన మార్గాన్ని సుగమం చేస్తున్న మహనీయులు, వారి సౌజన్యం కారణంగానే అందరము తరించడానికి జగద్గురువులు మనకు ఈ అద్భుతమైన అవకాశాన్ని అనుగ్రహించారని భావిస్తూ, శ్రీ హరిప్రసాదరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, భక్తులందరికీ కృతజ్ఞతాపూర్వక కుసుమాంజలిని సమర్పిస్తూ, స్వస్తి సర్వేషాం, సమస్త సన్మంగళాని. ఎస్సివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా, తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం.